अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरान्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वंदे गुरुपदद्वंद्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहावपुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिं आनतोऽस्मि निगमकल्पतरोर्गलितं फलम् सुखमुखादमृतद्रवसं युतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् अतसी पुष्पसङ्काशम् हारनूपुरशोभितम् रत्नकङ्कणकेयूरम् कृष्णं वन्दे जगद्गुरुम् कुटिलालकसंयुक्तं पूर्णचन्द्रनिभाननं विलसत्कुण्डलधरम् कृष्णं वन्दे जगद्गुरुं मन्दारगन्धसंयुक्तं चारुहासं चतुर्भुजं बर्हिपिञ्छावचूडाङ्गं कृष्णं वन्दे जगद्गुरुं उत्फुल्लपद्मपत्राक्षं नीलजीमूतसन्निभं यादवानां शिरोरत्नं कृष्णं वन्दे जगद्गुरुं रुक्मिणीकेळिसंयुक्तं पीताम्बरसुशोभितम् अवाप्ततुलसीगन्धम् कृष्णं वन्दे जगद्गुरुम् गोपिकानां कुचद्वन्द्वकुङ्कुमाङ्कितवक्षसम् श्रीनिकेतं महेश्वासम् कृष्णं वन्दे जगद्गुरुम् श्रीवत्साङ्कं महोरस्कम् वनमालाविराजितम् शङ्खचक्रधरं देवम् कृष्णं वन्दे जगद्गुरुम्
జగద్గురువుల యొక్క ఆజ్ఞని హరిప్రసాద్ గారు తెలియజేశారు గనక మనందరం కూడా రోజు శంకర భగవత్పాదాచార్యులు వారి యొక్క అష్టోత్తర శతనామవళి అంటే నేను చెబుతూ ఉంటే అండం కాకుండా నాతో కంఠం కలిపి అంటూ ఉండండి. వీరందరూ మీకు రేపటి నుంచి కాగితాలు ఇస్తారు, ఇవాళకి ఒకవేళ కాగితాలు లేకపోతే వినండి. ఓం శ్రీ శంకరాచార్యవర్యాయ నమః. ఓం బ్రహ్మానంద ప్రదాయకాయ నమః. ఓం అజ్ఞానతిమిరాదిత్యాయ నమః. ఓం సుజ్ఞానాంబుధిచంద్రమసే నమః. ఓం వర్ణాశ్రమ ప్రతిష్టాత్రే నమః. ఓం శ్రీమతే నమః. ఓం ముక్తిప్రదాయకాయ నమః. ఓం శిష్యోపదేశనిరతాయ నమః. ఓం భక్తాభీష్టప్రదాయకాయ నమః. ఓం సూక్ష్మతత్వరహస్యజ్ఞాయ నమః. ఓం కార్యాకార్యప్రబోధకాయ నమః. ఓం జ్ఞానముద్రాంచితకరాయ నమః. ఓం శిష్యహృత్తాపహారకాయ నమః. ఓం పరివ్రాజాశ్రమోద్ధర్త్రే నమః. ఓం సర్వతంత్రస్వతంత్రధియే నమః. ఓం అద్వైతస్థాపనాచార్యాయ నమః. ఓం సాక్షాచ్చంకరరూపధృతే నమః. ఓం షణ్మతస్థాపనాచార్యాయ నమః. ఓం త్రయీ మార్గ ప్రకాశకాయ నమః. ఓం వేద వేదాంత తత్వజ్ఞాయ నమః. ఓం దుర్వాది మతఖండనాయ నమః. ఓం వైరాగ్య నిరతాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం సంసారార్ణవ తారకాయ నమః. ఓం ప్రసన్నవదనాంభోజాయ నమః. ఓం పరమార్థ ప్రకాశకాయ నమః. ఓం పురాణ స్మృతి సారజ్ఞాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం మహతే నమః. ఓం శుచయే నమః. ఓం నిత్యానందాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిస్సంగాయ నమః. ఓం నిర్మలాత్మకాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం విశ్వవంద్యపదాంబుజాయ నమః. ఓం సత్వప్రధానాయ నమః. ఓం సద్భావాయ నమః. ఓం సంఖ్యాతీత గుణోజ్వలాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం సారహృదయాయ నమః. ఓం సుధియే నమః. ఓం సారస్వతప్రదాయ నమః. ఓం సత్యాత్మనే నమః. ఓం పుణ్యశీలాయ నమః. ఓం సాంఖ్యయోగ విచక్షణాయ నమః. ఓం తపోరాశయే నమః. ఓం మహాతేజసే నమః. ఓం గుణత్రయ విభాగవిదే నమః. ఓం కలిఘ్నాయ నమః. ఓం కాలకర్మజ్ఞాయ నమః. ఓం తమోగుణ నివారకాయ నమః. ఓం భగవతీయ నమః. ఓం భారతీజేత్రే నమః. ఓం శారదాహ్వాన పండితాయ నమః. ఓం ధర్మాధర్మ విభాగజ్ఞాయ నమః. ఓం లక్ష్య భేద ప్రదర్శకాయ నమః. ఓం నాదబిందు కళాభిజ్ఞాయ నమః. ఓం యోగి హృత్ పద్మభాస్కరాయ నమః. ఓం అతీంద్రియ జ్ఞాన నిధయే నమః. ఓం నిత్యానిత్య వివేకవతే నమః. ఓం చిదానందాయ నమః. ఓం చిన్మయాత్మనే నమః. ఓం పరకాయ ప్రవేశ కృతే నమః. ఓం అమానుష చరిత్రాఢ్యాయ నమః. ఓం క్షేమదాయినే నమః. ఓం క్షమాకరాయ నమః. ఓం భవ్యాయ నమః. ఓం భద్రప్రదాయ నమః. ఓం భూరిమహిమ్నే నమః. ఓం విశ్వరంజకాయ నమః. ఓం స్వప్రకాశాయ నమః. ఓం సదాధారాయ నమః. ఓం విశ్వబంధవే నమః. ఓం శుభోదయాయ నమః. ఓం విశాలకీర్తయే నమః. ఓం వాగీశాయ నమః. ఓం సర్వలోకహితోత్సుకాయ నమః. ఓం కైలాసయాత్రా సంప్రాప్త చంద్రమౌళి ప్రపూజకాయ నమః. ఓం కాంచ్యాం శ్రీచక్రరాజాఖ్యయంత్రస్థాపన దీక్షితాయ నమః. ఓం శ్రీ చక్రాత్మకతాటం కతోషితాంబా మనోరథాయ నమః. ఓం శ్రీ బ్రహ్మసూత్రోపనిషద్ భాష్యాది గ్రంథకల్పకాయ నమః. ఓం చతుర్దిక్ చతురామ్నాయ ప్రతిష్టాత్రే నమః. ఓం మహామతయే నమః. ఓం ద్విసప్తత్యమ మత ఉచ్ఛేత్రే నమః. సర్వ దిగ్విజయ ప్రభవే నమః. కాషాయ వసనోపేతాయ నమః. ఓం భస్మోద్ధూలిత విగ్రహాయ నమః. ఓం జ్ఞానాత్మకైక దండాఢ్యాయ నమః. ఓం కమండలుల సత్కరాయ నమః. ఓం గురుభూమండలాచార్యాయ నమః. ఓం భగవత్పాద సంజ్ఞకాయ నమః. ఓం వ్యాస సందర్శన ప్రీతాయ నమః. ఓం ఋష్యశృంగ పురేశ్వరాయ నమః. ఓం సౌందర్యలహరి ముఖ్య బహుస్తోత్ర విధాయకాయ నమః. ఓం చతుష్షష్టికళాభిజ్ఞాయ నమః. ఓం బ్రహ్మరాక్షస మోక్షదాయ నమః. ఓం శ్రీమన్మండన మిశ్రాఖ్య స్వయంభూ జయ సన్నుతాయ నమః. ఓం తోటకాచార్య సంపూజ్యాయ నమః. ఓం పద్మపాదార్చితాంఘ్రికాయ నమః. ఓం హస్తామలక యోగేంద్ర బ్రహ్మ జ్ఞాన ప్రదాయకాయ నమః. ఓం సురేశ్వరాఖ్య సచ్చిష్య సన్యాస ఆశ్రమదాయకాయ నమః. ఓం నృసింహభక్తాయ నమః. ఓం సద్రత్నగర్భహేరంబ పూజకాయ నమః. ఓం వ్యాఖ్యాసింహాసనాధీశాయ నమః. ఓం జగత్పూజ్యాయ నమః. ఓం జగద్గురవే నమః. ఓం శ్రీమచ్చంకర భగవత్పాదాచార్య స్వామినే నమః. ఒకనొకప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వారకానగరంలో సుధర్మా సభలో ఆసీనుడే కూర్చుని వచ్చిన వాళ్ళ కష్టసుఖాలన్నీ విచారించాడు. నిజానికి పరమాత్మ రాగద్వేషాలకు అతీతుడని పదే పదే చెప్పుకున్నాం. అయినప్పటికీ భూలోకంలో ఉన్నంత వరకు మానవ జీవితం ఎలా ఉంటుందో ఆ మానవ జీవితాన్ని తాను అనుభవిస్తూ సుఖదుఖాలు అనుభవిస్తున్నట్టు నటిస్తూ సుఖదుఖాలకు అతీతుడైనప్పటికీ వాటిని తాను పట్టించుకుంటూ ఎవరైనా పొగిడితే తెగిడితే ఈ రెండింటికి ప్రజలు ఎవరైనా సంతోషంగా ఉంటున్నారా లేక దుఃఖంగా ఉంటున్నారా అని తెలుసుకుంటూ యోగక్షేమాలు విచారిస్తున్నాడు. తద్వారా భగవంతుడు కూడా కర్మాచరణ చెయ్యాలి, కర్మాచరణ చెయ్యనంత వరకు ఎవడూ తరించడని లోకానికి చెప్పడం కోసం ఆయన పనిచేశాడు. మనం ఎన్ని గొప్ప పనులు చేసినా కర్మని మాత్రం ఆచరించాలి. అంటే మనం చేయవలసిన పనులు కొన్ని ఉంటాయి, ఆ పనులను కూడా రాగద్వేషాలకు అతీతంగా చేయాలి. ఏ వ్యక్తి మీద పక్షపాతం ఉండకూడదు, అలాగని ద్వేషము ఉండకూడదు. మంచి చెడ్డల్ని బట్టి తాత్కాలికంగా మంచిని మనం పొగడాలి. చెడ్డ ఉంటే నాయన దీనివల్ల నీకు ప్రమాదం, లోకానికి ప్రమాదం అని చెప్పడం కోసం మావట్టి వాడు అప్పుడప్పుడు తిట్టినట్టు కనపడతాం, కానీ ఇందులో తిట్టడమూ లేదు పొగడ్డమూ లేదు. ధర్మ సంస్థాపనకి భగవంతుడు కఠినంగా వ్యవహరించు అన్నాడు. అలాగే వ్యవహరిస్తూ ఉండగా హఠాత్తుగా ఒక బ్రాహ్మడు ఏడుస్తూ వచ్చాడు. ఆయన చేతిలో చచ్చిపోయిన చిన్న పిల్లాడు ఉన్నాడు. వాడు అప్పుడే పుట్టాడు, వెంటనే చచ్చిపోయాడు. వాడిని పుచ్చుకొచ్చి కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి, కృష్ణ, సహజంగా పిల్లలు ఎప్పుడు చచ్చిపోతారు? మహారాజుల పరిపాలన సక్రమంగా లేకపోతే. బ్రహ్మద్వేషం కలిగిన వాడు, దేవతల్ని ద్వేషించేవాడు, నాస్తికవాది, ధర్మ ఆచారాల మీద ద్వేషం కలిగిన వాడు, అంటే వేదంలో చెప్పబడిన ఆచారాల మీద అసహ్యం కలిగిన వాడు అయిన ప్రభు పరిపాలిస్తూ ఉంటే అతని పరిపాలనలో చిన్నపిల్లలు చచ్చిపోతారు. ఇది మనకు వేదం చెబుతున్న మాట. ఇవాళ చంటి పిల్లలు పుట్టి పుట్టగానే చచ్చిపోతున్నారంటే దానికి గల కారణం మనల్ని పరిపాలించే ప్రభువుల్లో ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలు ఉన్నాయని అర్థం. ఒక ప్రభువు దగ్గర ఉండక్కర్లేదట. ప్రభువు దగ్గర కంటే ప్రభువు దగ్గర పనిచేసేవాడి దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఇప్పుడు లోకంలో ప్రభు ఏం చేస్తాడు? ఒక్కోసారి దగ్గర పనిచేసేవాడు సక్రమంగా లేకపోతే. ఇక్కడ ఒక గొప్ప మాట చెప్పారండో, ప్రభువు దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉన్నా ఉండకపోయినా ప్రభువు దగ్గర పనిచేసేవాడి దగ్గర జాగ్రత్తగా లేకపోతేనే కొంపలు ములుగుతాయి అన్నారు. అసలు భాగవతం భారతం నీతి శాస్త్రం, దానికి ఉదాహరణ చెప్పారు. రాజుగారు ఏం చేస్తారు? నాయనలారా, మీ అందరికీ సౌకర్యాలు కల్పిస్తున్నాను, మీరు అన్నీ జాగ్రత్తగా చూడండి అంటారు. చూడవలసిన బాధ్యత వారిది, ఈ రాజు దగ్గర పనిచేసే మంత్రులది, ఆయన దగ్గర ఉద్యోగం చేసేవాళ్ళది. కానీ ఉద్యోగం చేసేవాళ్ళు అందరినీ నిరంతరం రాజుగారి దగ్గర నుండి చూడలేడు కదా. రాజుగారికి కూడా ఒక పరిమితి ఉంటుంది. ప్రతి క్షణము జాగరూకుడి చూస్తూనే ఉన్నప్పటికీ దగ్గర పనిచేసేవాళ్ళు సక్రమంగా లేకపోతే ఉపయోగం ఉంది? గవర్నమెంట్ పుష్కరాలకి రేవులు కట్టండి అని డబ్బిచ్చింది, కానీ అనుక్షణం వాళ్ళు మోసం చేస్తుంటే ప్రతి రేవు దగ్గరికి వెళ్ళి అందులో సిమెంట్ కలిపేయడానికి 24 గంటలు వెళ్ళి చూడగలడా పై అధికారి? ఏం చూస్తాడు? కాబట్టి చేసేవాళ్ళు సక్రమంగా లేకపోతే పాపం దాని ప్రభావం రాజు మీద పడుతుందట, అధికారి మీద పడుతుందట, పైవాడి మీద. దానికి ఉదాహరణ చెప్పారు. రాజుకి తన దగ్గర పనిచేసేవాళ్లే కళ్ళు చెవులు. రాజుగారు రోజు వచ్చేప్పుడు హరిగారే ఉన్నారు. ఇంత సంస్థ నిర్వహణ రోజు పొద్దున సాయంకాలం దాకా ఆయన గొడ్ల గోపులా చూడలేరు కదా పాపం. తన దగ్గర పనిచేసేవాళ్ళ నాయన, ఇదిగో ఈ గోవుల్ని ఇలా చూడండి, ఆలయాన్ని ఇలా చూడండి, మైకులు ఇలా చూడండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కుర్చీలు ఇవ్వండి అని కొంతవరకు చూడగలుగుతారు. అప్పుడప్పుడు పరిశీలిస్తారు. 24 గంటలు ఇక్కడ కూర్చుని అందరికీ అన్నం అందుతుందో లేదా అందరికీ మంచినీళ్ళు అందుతున్నాయో లేవా అని చూడాలంటే చాలా కష్టం. చారచక్షువులు అంటారు. వీళ్ళ దగ్గర పనిచేసేవాళ్ళు మన అదృష్టవశాత్తు మంచివాళ్ళు అయితే కార్యక్రమాలు సాగుతాయి. పనిచేసేవాళ్ళ దగ్గర లోపం ఉంటే ఆ వ్యవస్థ కొంత ఇబ్బంది పాలవుతూ ఉంటుంది. అందుకే మనకి నీతి శాస్త్రం ఒక ముక్క చెప్పింది. అదే ఇప్పుడు చెబుతున్న కథలో ఉన్న సారాంశం. పూర్వం ఒక రాజుగారి దగ్గర ఒక బాగా పనిచేస్తున్నటువంటి సక్రమంగా వ్యాపారం చేసే ఒక వైశ్యుడు ఉండేవాడు. ఆయన చాలా మంచివాడు. అసలు నిజం చెప్పాలంటే ఆ రాజుగారి పరిపాలన అంతా ఈ వ్యాపారి వల్లే నడుస్తుంది. ఎందుకంటే ఈయన కట్టే ట్యాక్స్ వల్ల రాజుగారు పరిపాలన సక్రమంగా చేస్తున్నట్ట. అందుకని రాజుగారికి ఈ వైశ్యుడు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అంతఃపురంలో కూడా తీసుకెళ్లేవాట. సాధారణంగా రాజులు అంతఃపురానికి తీసుకెళ్లరు. అంటే ఇతని మీద నమ్మకం కొద్దీ అంతఃపురానికి కూడా తీసుకెళ్లి, నువ్వు నిజాయితీగా వ్యాపారం చేసి నా రాజ్యాన్ని అభివృద్ధి చేస్తున్నావు, నువ్వు నిశ్చింతగా మా అంతఃపురానికి వచ్చి అప్పుడప్పుడు మాతో భోజనం చేయి అనేవాడు. ఇలా ఉండగా ఈ వ్యాపారికి ఒక పుట్టినరోజు వచ్చింది. పుట్టినరోజుకు మొత్తం రాజుగారి దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలిచాడు. రాజుగారు, రాజుగారి భార్యలు, మంత్రులు అందరూ వచ్చారు. ఆ రాజుగారికి బయట తుడిచేవాడు ఒకడు ఉన్నాడు. రోజు రాజుగారి అంతఃపురాన్ని, రాజుగారి మంచం దగ్గర ఉన్నటువంటి గదిని తుడిచేవాడు అనమాట. వాడు కూడా వచ్చాడు పుట్టినరోజుకి. అందరినీ పిలిచినప్పుడు వాడిని పిలిచాడు, వాడు వచ్చాడు. వాడు వచ్చి ఏం చేశాడు, మంత్రి గారు కూర్చునే సీట్లో కూర్చున్నాడు. రాజుగారి పక్కన మంత్రి గారికి ఒక మంచి ఉన్నతాసనం వేస్తారే, ఆ మంత్రి గారి ఆసనంలో కూర్చోగానే ఈ వ్యాపారికి ఒళ్ళు మండి, ఏమిటి మంత్రి గారు వస్తే ఆయనకి ఎక్కడ కూర్చోబెడతాం, బయటకెళ్ళు అని గెంటేశాట. వీడికి ఒళ్ళు మండిపోయింది. ఏమిటి, మంత్రి గారి సీట్లో నన్ను కూర్చుంటే, నేను కూర్చుంటే నా మెడ పట్టుకు గంటుతావా, నీ సంగతి వస్తాను అనుకున్నట్ట. కార్యక్రమం బాగా సాగేసింది. రాజుగారిని గౌరవించాడు ఈ వర్తకుడు, వచ్చిన వాళ్ళందరినీ గౌరవించాడు. మర్నాడు ఉదయమే రాజుగారు గాఢంగా నిద్రపోయి తెల్లవారుజామున లేస్తున్న సమయంలో ఈ తుడిచేవాడు మెడబట్టు గింటేశాడని కసిగొట్టుందిగా, ఈ వ్యాపారి నన్ను మెడబట్టు గింటాడని కసిగొద్ది ఏం చేశాట, నేల తుడుస్తూ తుడుస్తూ, ఈ మధ్యన ఈ వర్తకుడు రోజు పెద్దరాణి గారి ఇంట్లోకి ఎందుకు ఎడుతున్నాడు, పెద్దరాణి గారికి దండలు ఇస్తున్నాడు, పెద్దరాణి గారిని ఇంత జాగ్రత్తగా చూడడం వరకు అతను అంతరార్థం ఏమిటో, అంతఃపుర రహస్యాలు ఏమిటో అని గొణిగాట. రాజుగారు గొళ్ళు మండింది. ఏమిట్రా గొణుగుతున్నావంటే, మహారాజా నేనేం చెప్పలేను మహారాజా అన్నట్ట. రాజుగారికి అనుమానం పడిపోయింది. నిన్న పుట్టినరోజు పండక్కి పిలిచి పెద్దరాణిగా అంత ప్రత్యేకంగా గౌరవించాడు ఈ వర్తకుడు. ఓహో, ఏదో ఉంది తేడా. అసలు అందుకే ఎవరిని పెడితే వాడిని అంతఃపురంలోకి రానివ్వకూడదు అనుకుని వెంటనే ఏం చేశాట, కాపల వాళ్ళని పిలిచి ఈ రోజు నుంచి ఆ వర్తకుడిని గుమ్మం ఎక్కనవద్దు, గెంటేయండి అన్నట్ట. పాపం వర్తకుడు రోజులాగే పువ్వులు పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వస్తూ ఉంటే కాపల వాళ్ళు ఏమోనండి, రాజుగారు మీ మీద కోపంగా ఉన్నారు, గడప ఎక్కనివద్దన్నారని మెడబట్టు గెంటేశారు. ఈయనకి మతిపోయింది. ఇంతలో ఈ తుడిచేవాడు వచ్చి, నిన్న నేను సీట్లో కూర్చుంటే వీడు గెంటాడే, అలా మెడబట్టు గెంటేయండి అన్నట్ట. అప్పుడు అర్థమైపోయింది ఈయనకి, మంచి తెలివైనవాడు, వ్యాపారం బాగా చేసినవాడు కదా, అసలు లింక్ అంతా ఎక్కడుందనుకుని మతలపు వాడిని వెంటనే సాయంకాలం ఇంటికి తీసుకెళ్ళి పట్టుబట్టలు పెట్టి వాడి చేతిలో 10,000 కట్టబెట్టి, ఒరే నాయన నేను నిన్న నిజంగా కోపంతో గెంటలేదురా, మంత్రి గారి సీట్లో నువ్వు కూర్చున్నావు, మంత్రి గారు వచ్చానుకో, ఆయనకు ఆసనం చూపించకపోతే శిరశ్ఛేదం చేయించరా మంత్రి గారు, మరి తప్పనిసరి నిన్ను బయటికి పంపాను, అంతేగాని నీ ఆసనం నీకు లేక కాదు, ఇదిగో ఈ బట్టలు తీసుకో, రాజుగారి మీద నాకు ఏం చెప్పావు ఏమిటో, రాజుగారి దగ్గర నా మీద ఏం చెప్పావు, ఆయనకి నాకు తగాదా పెట్టినట్టున్నావు, నన్ను అనుగ్రహించు బాబు అన్నట్ట. ఈ బట్టలు కట్టా చూశాడు, వాడు జీవితంలో 10,000 కట్ట ఎక్కడ చూశాడు, అందుకని వాడు ఐసైపోయి నిన్నటి కోపం నిన్నే మర్చిపోయాను, చూడండి రేపు పొద్దున్న రాజుగారు మిమ్మల్ని ఆదరించేలా చేస్తాను అని మళ్లీ పొద్దున్నే చీపురు కట్టుకు తుడుస్తూ రాజుగారు దొడ్డికి పోయి దోసకాయలు తిన్నాడు అన్నట్ట. రాజుగారికి మండిపోయింది, ఏం కూసేవరు అన్నాడు. మహారాజా, ఈ మధ్య నాకు తెల్లవారుజాము అనే పిచ్చవాగుడు వస్తుందండి, ఏం వాగుతున్నానో తెలియట్లేదు, క్షమించండి అన్నట్ట. ఓరి నీ వాగుడు పుచ్చుకుని అన్యాయంగా మంచివాడిని గెంటేశారు కదరా అనుకుని వీడిని డెప్ మీద ఒట్టించి ఇంకెప్పుడు వాక్ నా దగ్గర గుడ్డ కట్టుకుని మరీ తుడు అన్నట్ట. ఆ తర్వాత మళ్ళీ ఒక్కరోజు నిజం చెప్పాలంటే ఆ వర్తకుడు లేకపోతే రాజుగారి కార్యాలు స్తంభించిపోయాయి. అనవసరంగా అతను దూరం చేసుకున్నాననే బాధ వీడి వాగుడు అర్థమయ్యి ఇది పొరపాటును గ్రహించి మళ్ళీ ఆయన పిలిచి అంతఃపురంలోకి తీసుకెళ్ళాట. ఎందుకు చెబుతున్నారంటే ఈ పనిచేసే వాళ్ళ దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు పాపం ఆయన చక్కగా కష్టపడి మైకి పెడుతున్నాడు అనుకోండి, ఏం మైకిలా పెట్టామన్నానంటే రేపటి నుంచి నా ఉపన్యాసం ఎందుకు మరి ఇక్కడ కూడా చేస్తాడు. ఆ ఉపన్యాసం అంటే వాళ్ళు గంగని పెట్టాడు అనుకోండి, ఎప్పుడు వాళ్ళ దగ్గర మరీ జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి హరిగారు ఎంత జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఆయన్ని, అంత జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి అందరినీ జాగ్రత్తగా చూస్తే అప్పుడు కార్యక్రమం సక్రమంగా సాగుతుంది. ఇందులో ఏ ఒక్కరి దగ్గర తేడా వచ్చినా గురువుగారు గొంతు ఎంత బాగున్నా అసలు వాయిస్ అంతా మైకులనే కదా, ఆయన నిమిషానికి అలా పెంచి నిమిషానికి తగ్గించాడంటే చీ గురువుగారు ఉపన్యాసం బాగాలేదంటారు మీరంతా. అంతేగాని మైకుల ఫాల్ట్ అని తెలియదు. కాబట్టి ఇక్కడ శాస్త్రం ఏం చెబుతున్నది అంటే నీతి శాస్త్ర ప్రకారంగా రాజు అంత గొప్పవాడో, రాజుగారి దగ్గర ఉన్న అందరూ అంత గొప్పవాళ్ళు. ఇందులో ఎవరిలో తేడా వచ్చినా ధర్మం తేడా వస్తుంది. ధర్మం తేడా వస్తే చిన్నపిల్లలు నశిస్తారు. కృష్ణ నీ పరిపాలన ఇలా తగులడింది కాబట్టి నా పిల్లాడు చచ్చిపోయాడని కృష్ణుడి దగ్గర చచ్చిపోయిన పిల్లవాడిని పెట్టి వెళ్ళిపోయాట. ఆయన ఒక మృత బాలకుణ్ణి చచ్చిపోయిన వెంటనే తీసుకొచ్చి కృష్ణుడి దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. కృష్ణుడు ఏమీ స్పందించడు. కృష్ణుడు మహాత్ముడు, నాలాగే పొగిడిన ఒకటే తెగిడిన ఒకటే, డబ్బిచ్చిన ఒకటే ఇవ్వపోయిన ఒకటే, అలా నిర్వికారంగా ఉన్నాడు. ఇలా 9 మంది పిల్లలు చచ్చిపోయారండి ఆ బ్రాహ్మడికి. ప్రతి సంవత్సరం ఆ బ్రాహ్మడికి ఒక కొడుకు పుట్టడం, పుట్టి పుట్టగానే వాడు చచ్చిపోవడం. చచ్చిపోయిన పిల్లవాడిని కృష్ణుడి పాదాల దగ్గర పెట్టి కృష్ణ నీ పరిపాలన ఇలా ఉంది అని ఆయన వెళ్ళడం. జాతమాత్రో భవం సృష్ట్వా మమారకిల భారత. పరీక్ష నరేంద్ర, 9 మంది పిల్లలు చచ్చిపోతే ఆ బ్రాహ్మడు బాధ తట్టుకోలేకపోయాడు. ఇలా ఉండగా 9వ పిల్లవాడు పుట్టి చచ్చిపోయే ముందు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి ఆయన, కృష్ణ ఇప్పటికే చాలామంది పిల్లలు చచ్చిపోయారు, ఇప్పుడు మా ఆవిడ గర్భవతి, ఈసారి కూడా పిల్లవాడు చచ్చిపోతే నేను తట్టుకోలేను అంటూ ఉంటే కృష్ణుడు కాని బలరాముడు కాని వసుదేవుడు కాని ఎవ్వరూ మాట్లాడలేదు. ఆ సమయంలో ద్వారకానగరంలో కృష్ణుడి పక్కనే కృష్ణుడి దర్శనం కోసం అర్జునుడు వచ్చాడు. అర్జునుడు కృష్ణుడికే చూశాడు, ఆయనే మాట్లాడడంలా స్పందించడం లేదు. పోనీ ఎవరన్నా మాట్లాడతారేమో చూస్తే ఎవరూ మాట్లాడడం లేదు. అందుకని ఎక్కడి వాళ్ళెక్కడ అలా స్పందన లేకుండా ఉండడం చూసి అర్జునుడు ఆ వెళ్ళిపోయిన ఆయన చూచి, ఆగు బ్రాహ్మణోత్తమ, ఏమిటి నీ కష్టం అంటే, ఆర్చావు తీర్చావు లేవయ్యా, సాక్షాత్తు పరమాత్ముడు కృష్ణుడే మాట్లాడడం లేదు, ఇక నా కష్టం నువ్వే తీరుస్తావు అన్నట్ట. వెంటనే ఈయనకు కొంచెం కోపం వచ్చింది, అసలు విషయం చెప్పు అన్నట్ట. సరే చెప్పడం వరకు తప్పే ఉంది, నాకు ప్రతి సంవత్సరము నా భార్య వల్ల ఒక్కొక్క కొడుకు పుడుతున్నాడు, పుట్టినవాడు పుట్టినట్టే చచ్చిపోతున్నారు, ఇప్పటికీ 9 సార్లు అలా అయ్యింది, ఇప్పుడు మళ్లీ కొడుకు పుట్టబోతున్నాడు, ఈ పిల్లవాడు కూడా చచ్చిపోతాడేమో, కనీసం ఒక్క కొడుకునైనా రక్షించమని కృష్ణుడిని ప్రార్థిస్తే ఆయన ఏం కిక్కురు మండడం లేదు. అనగానే ఈసారి నీ కొడుకుని నేను రక్షిస్తానన్నట్టు అర్జునుడు. నీలాంటి బ్రాహ్మణోత్తముల యొక్క పిల్లలు కళ్ల ముందు చచ్చిపోతూ ఉంటే రక్షించకపోవడం మహాపాపం, మరి మా బావ ఎందుకు ఊరుకున్నాడో నాకు తెలియదు, మా బావగారు ఎప్పుడు జావ గారిపోరు, కానీ ఇప్పుడు మాట్లాడడంలా, నేను రక్షిస్తానడగానే గొప్పవాడివిలే, కృష్ణుడు రక్షించలేట, తగుదునమ్మాను నువ్వు వచ్చి రక్షిస్తావా అనగానే అప్పుడు అర్జునుడు కొంచెం దురహంకారంతో అన్నాడన్నారు మూలంలో. దురహంకారేణ అంటే దురహంకారం వచ్చింది, ఎప్పుడైనా తనని తక్కువ చేస్తే వాడికైనా కొంచెం అహంకారం వస్తుంది. అందుకని ఆయన వెంటనే ఉన్నాడు, నాహం సంకర్షణో బ్రహ్మన్ న కృష్ణ కారిష్ణిరేవచ అహం వా అర్జునో నామ గాండీవం యస్య వై ధనుః. నేను కృష్ణుణ్ణి కాదు, అలాగని బలరాముణ్ణి కాదు, ఈ సంకర్షణుడైన బలరాముణ్ణి కాదు, కృష్ణుణ్ణి కాదు, అసలు నేను యాదవుడు ఎవణ్ణి కాదు, కానీ మిమ్మల్ని రక్షించగలిగే అర్జునుణ్ణి, గాండీవధారిణి, ఈ గాండీవం పుచ్చుకుని ప్రతిజ్ఞ చేస్తున్నాను, ఈ గాండీవం చేతిలో ఉండగా ఇంతవరకు నాకెప్పుడూ ఈ సృష్టిలో అపజయం లేదు, అపజయం లేని నేను నీకు వరం ఇస్తున్నాను, నీ కొడుకును రక్షిస్తాను, ఒకవేళ రక్షించలేకపోతే ఈ గాండీవంతో సైతంగా కృష్ణుడు ఎదురుగుండా అగ్నిలో ప్రవేశిస్తాను, అగ్నిగుండంలో ప్రవేశించి చచ్చిపోతాను అని కృష్ణుడికే చూసి మరీ ప్రతిజ్ఞ చేశాడు. అనగానే బ్రాహ్మడికి ఆనందం కలిగింది, చండోయ్ గాండీవంతో సైతంగా అగ్ని ప్రవేశించేస్తాను అని ప్రతిజ్ఞ చేశాడంటే అర్జునుడికి తన మీద తనకి నమ్మకం ఉన్నది, ఏమో ఈసారైనా నా కొడుకు దక్కుతాడేమో అని. అర్జున, రేపు రాత్రే మా అబ్బాయి ప్రసవిస్తాడని జ్యోతిష్కులు చెప్పారు అన్నట. వెంటనే అర్జునుడు ఆ రాత్రి ఈ బ్రాహ్మడితో కలిసి ఆయన ఇంటికి వెళ్ళి మొత్తం ఇంటి చుట్టూత బాణాలతో ఒక పంజరం కట్టేశాడు. ఇప్పుడు మన ఇళ్లలో మెష్ పెట్టుకుంటాం చూసారా, దోమలు రాకుండా, అంటే అవి పెట్టుకున్న దోమలు వచ్చేస్తున్నాయి రండి, అది వేరే విషయం, ఎందుకంటే తలుపు వేసేవాడు ఉంటే కదా, అనుభవంతో చెబుతున్నా అనమాట. మెస్సలు పెట్టిస్తే ఉపయోగం ఉంది, వచ్చినవాడు ఎప్పుడు ఒక్కడూ తలుపేయడు, మరి ఏమిటో తెలియదు. అలాగా కృష్ణుడు రక్షించినా రక్షించకపోయినా నే రక్షిస్తాను, ఒక్క దోమ చీమ లోపలికి రానివ్వకుండా చేస్తానని ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని రుద్రుణ్ణి తలుచుకుని మొత్తం ఇంటి చుట్టూత పంజరం కట్టి పంజరం బయట కాపలా ఉన్నాడు. ఇప్పుడు ఆ లోపల నుంచి ఒక్క ఈగ బయటికి రాదు, బయట ఉన్న దోమ లోపలికి వెళ్ళలేదు. అంత గట్టిగా మంత్రపూర్వకంగా శరపంజరం కట్టేశాడు, బాణములతో కవచంలాగా దాన్ని చుట్టుముట్టేశాడు ఆ ఇంటిని. అర్ధరాత్రి 12 గంటలకి ఆ బ్రాహ్మడు కొడుకు పుట్టాడు. పుట్టి పుట్టగానే హఠాత్తుగా పిల్లాడే మాయమైపోయాట, ఏమైపోయాడో తెలియదు. ఇక చూడండి, ఆ బ్రాహ్మడు గుండెలు బాధేసుకుని దౌర్భాగ్యుడ అర్జున అన్నాడు, ఇంత సర్టిఫికెట్ పాపం అర్జునుడికి పుట్టాక ఒక్కడివ్వలేదండి, అందరూ అర్జునుడి విజయుడు అన్నారు, మొదటిసారి ఈయన సౌభాగ్యుడ బదులు దౌర్భాగ్యుడు అన్నట్టు. అర్జునుడు కంగారు పడి ఈ శరపంజరం మధ్యలో నుంచి తన మంత్రశక్తితో లోపలికెళ్ళి ఏం జరిగిందా నిన్ను నమ్ముకుంటే వచ్చిన కష్టం ఇది, ఇంత పూర్వం పిల్లలు పుట్టేవారు, పుట్టగానే శవాలు మిగిలేవి, ఇప్పుడు శవం కూడా మాయమైపోయింది, ఆహా నీలాంటి గొప్పవాణ్ణి నమ్ముకుంటే ఇలాగే అవుతుంది, ఏది పిల్లాన్ని రక్షిస్తానని చెప్పి మంత్రపూర్వకంగా బాణాలతో కవచం చుట్టేవా ఈ ఇంటికి, ఆ కవచాన్ని శరపంజరాన్ని భేదించుకుని నా కుర్రాడి శవం మాయమైపోయింది, అందుకే చేతకాని వాణ్ణి నమ్మకూడదు, సాక్షాత్తు ఆదిశేషుడైనటువంటి బలరాముణ్ణి అంతకంటే గొప్పవాడైన శ్రీకృష్ణ పరమాత్మని కాదని నిన్ను నమ్ముకున్నందుకు తగిన ప్రతిఫలం వచ్చిందని తిడుతూ ఉంటే, బ్రాహ్మణోత్తమ బాధపడకు, నీ కొడుకుని తెచ్చి నీకు ఇవ్వకపోతే అప్పుడు నేను ఎలాగో మరణిస్తానని ఆ క్షణమే గాంధీవాన్ని పుచ్చుకొని తన యోగశక్తితో వెంటనే ముందు యమలోకానికి బయలుదేరాడు. సహజంగా దుర్మరణం పాలైన వాళ్ళు, అకాలంలో చచ్చిపోయిన వాళ్ళు, ఆయువు తీరకుండా చిన్నప్పుడే చచ్చిపోయిన వాళ్ళంతా కూడా నరకానికి పోతారు. అందుకని చిన్నపిల్లలు ఒకళ్ళు, యాక్సిడెంట్లో చచ్చిపోయేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ నరకం వస్తుంది, వాళ్ళకి విముక్తి భాగవతం, అది చివరిలో ఎలాగో చెబుతాను మీకు. కాబట్టి మొత్తం మీద ఈ యమలోకంలో ఈ పిల్లాడు ఉన్నాడేమోనని యమలోకానికి వెళ్ళిపోయాడు ఈయన. యముణ్ణి అడిగితే ఆ బ్రాహ్మడి పుత్రుడు మా లోకానికి రాలేదన్నట్ట, వెంటనే ఇంద్రలోకానికి వెళ్ళాడు. ఇంద్రుడు అన్నాడు అబ్బాయి కళ్ళాడు అన్నట్ట. యోగశక్తితో ఈయన మొత్తం భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనలోక, గోలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది భువన బ్రహ్మాండాలన్నీ గాలించి ఎక్కడ ఆఖరికి కైలాసంలో కూడా కుర్రవాణ్ణి చూడలేక వెంటనే తిరిగి వచ్చాడు. బ్రాహ్మణోత్తమ, దురదృష్టవశాత్తు నీ కుమారుణ్ణి నేను రక్షించలేకపోయాను, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేనప్పుడు బతకడం దండగా ఇదిగో ఇప్పుడే చచ్చిపోతున్నానని సరిగ్గా కృష్ణుడు కూర్చున్న ఈ సుధర్మా సభకి ఎదురుగుండ పెద్ద అగ్నిగుండం ఒకటి వేసుకున్నట్ట, మామూలు అగ్నిగుండం కాదు యజ్ఞగుండం అనమాట. ఆ కుండంలో అర్జునుడు లాంటి వాళ్ళు 10 మంది ఒక్కసారి దూకి మరణించవచ్చు. అటువంటి కొండాన్ని ప్రజ్వరిల్ల చేసి గాంధీవం పుచ్చుకుని చుట్టూ ప్రదక్షిణ చేశాట. కృష్ణాయ వాసుదేవాయ పరమాత్మాయ సన్నుతే అని ధ్యాన శ్లోకం చేసుకుంటూ రుద్రుణ్ణి కృష్ణుణ్ణి ఒకేసారి తలుచుకుని మధ్య మధ్యలో కృష్ణుడు సుధర్మాసభలో కూర్చున్నాడు, ఆయన చేసేలా చూడడం అగ్ని ఒక ప్రదక్షిణ అయ్యింది, మళ్ళీ ఇలా చూశాడు కృష్ణుడి కేసి, రెండో ప్రదక్షిణ చేశాడు, మళ్ళీ అలా చూశాడు, మూడో ప్రదక్షిణ చేశాడు, మూడోసారికి అందులో దూకపోయాట. ఆ దూకే ముందు పాపం యాదవులు హాహాకారం చేశారు, ఆఖరిని ఆలస్యంగా వచ్చి గొడవ చేస్తున్న ఆడవాళ్ళకి మళ్ళీ ఈ విధంగా హాహాకారం చేస్తూ ఉంటే కృష్ణుడు పరుగు పరుగునొచ్చి ఇంకొక సెకండ్లో అందులో దూకి చచ్చిపోతాడు అర్జునుడు అనగా భుధం పట్టుకుని, నాయన కంగారు పడకు, నీ తప్పేమీ లేదు, నీ శక్తి ఉన్నంత వరకు రక్షించాలని ప్రయత్నిస్తావు, నీ శక్తికి అతీతమైన లోకానికి పోయాడు ఆ కుర్రాడు, అక్కడికి నువ్వేం వెడతావు అని ఆ బ్రాహ్మణుల యొక్క పిల్లలు ఇంతవరకు చచ్చిపోయిన వాళ్ళు, ఇంత పూర్వం 9 మంది వెళ్ళారు, ఇప్పుడు ఈ వీడు 10వ వాడు, ఈ 10 మందిని ఎక్కడున్నారో నీకు చూపిస్తాను నాతో రా అన్నట్ట. అప్పుడు అర్జునుడు, నాకు నమ్మకం అదే కదా కృష్ణ, అందుకే నీ ఎదురుగుండా అగ్నిలో దూకుతున్నాను, నువ్వు భక్తవత్సలుడివి, నిజంగా నీ ఎదురుగుండా నువ్వు చూస్తూ ఉండగా గుండంలో దూకితే ఆ గండం నుంచి నన్ను రక్షించకుండా ఉంటావా, నన్ను చావనిస్తావా అన్నట్ట. అంతటి నమ్మకం అర్జునుడికి, మీకు అర్థమైందా? అర్జునుడు ఎందుకు ప్రతిజ్ఞ చేసేవాడు అనుకుంటారు? ఎప్పటికప్పుడు సైంధవుణ్ణి చంపే ముందు కూడా అంతే, రేపు సూర్యాస్తమయంలోపు సైంధవుణ్ణి చంపకపోతే గాంధీవంతో అగ్నిలో దూకుతానన్నాడు. అది కృష్ణుడు వింటూ ఉండగా చేశాడు, కృష్ణుడి మీద నమ్మకంతో అలా అన్నాడు కనుకే కృష్ణుడు రక్షించాడు. నా కృష్ణుడు ఉండగా నాకేమీ అవ్వదు అనే నమ్మకం ఆయనకి. అలా కృష్ణుడు ఉన్నప్పుడు మనం కూడా ప్రతిజ్ఞ చేయొచ్చు, అలా కృష్ణుడు లేనప్పుడు ఇంటర్ పాస్ అవ్వకపోతే రైలు కింద పడి చచ్చిపోతానంటే అప్పుడు రక్షించడానికి కృష్ణుడు లేడు అక్కడ. అంత నమ్మకం మనకు ఆ భగవంతుడి మీద ఉండాలి. అర్జునుడికి కఠోర విశ్వాసం అండి,
ఆయన కూడా పరమాత్మ కూడా ఎప్పుడు అర్జునుడు ఏ ప్రతిజ్ఞ చేసినా ఆ ప్రతిజ్ఞని నిలబెట్టేలా చేసేవాడు. అకాలంలో అర్జునుడిని ఆత్మహత్య చేసుకునివ్వలేదు. వెంటనే అర్జునుడు భుజం పుచ్చుకొని తీసుకొచ్చాడు, దారుక రథం ఇలా పట్టుకురా, రథం మాత్రం నువ్వు తోలొద్దు, నేనే తోలుతానన్నట్ట. ఎందుకంటే నాతో నువ్వు రాలేవు అనగానే దారుకుడు శైభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహకములని పేరు కలిగిన నాలుగు గుర్రములు పుంచిన రథం పట్టుకొచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రథానికి నాలుగు గుర్రాలు ఉంటాయి, ఆ నాలుగు నాలుగు వేదాలు గుర్తుపెట్టుకోండి. వేదములనే భూలోకంలో గుర్రాలుగా పెట్టుకున్నాడు ఆయన. ఋగ్వేదం శైభ్యం అనే పేరుతో ఒక గుర్రం అయ్యింది, యజుర్వేదం సుగ్రీవం అనే పేరుతోటి మరొక గుర్రం అయ్యింది, సామవేదం వలాహకం అనే పేరుతోటి మరొక గుర్రం అయింది, ఇక నాలుగవది మేఘపుష్పం అనేటటువంటి గుర్రంగా మారింది అథర్వణ వేదం. ఈ విధంగా నాలుగు వేదములు నాలుగు గుర్రములుగా మారి ఆయన రథాన్ని నడుపుతున్నాయి. ఆ రథాన్ని దారుకుడు తెచ్చాడు, అందులో సుదర్శన చక్రం వంటి ఆయుధాలన్నీ పెట్టాట. ఇప్పుడు కృష్ణుడు స్వయంగా రథం నడుపుతూ అర్జునుడిని ఎక్కమన్నాడు. ఎక్కాక ఈ రథం మహావేగంగా సప్త సముద్రాలు కులపర్వతాలు దాటి ఆకాశ మార్గంలోకి వెళ్ళి 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 చాలా దూరం వెళ్ళిపోయింది. కొంత దూరం పోయాక తమోలోకం అని ఒక లోకం ఉంటుంది. మనం ఎవరమైనా చచ్చిపోయిన తర్వాత ముందు తమోలోకం దాటితే కానీ ఇంకెక్కడికి వెళ్ళాం. ఆ తమోలోకానికి మరో పేరు చీకటిమయమైన లోకం. తమస్సు అంటే చీకటి, కటిక చీకటి, బావో కళ్ళు పొడుచుకున్నా కానరన్నంత చీకటి అనమాట. గుర్రాలు కదల్లేక గిత్తలు వెనక్కి టకటక కొట్టుకుంటూ ఆగిపోయాయి. అంత భయంకరమైన చీకటి. ఎందుకు అక్కడంత చీకటి ఉంటుందంటే ఆ చీకటి వెనకాతలో కొన్ని కోట్ల సూర్యుల కాంతి ఒకటి ఉన్నదట, ఆ కాంతి వల్ల ఈ ప్రాంతం చీకటి అయిపోయిందన్నారు. ఇప్పుడు ఉదాహరణకి లైట్ కేసు కాసేపు చూడండి, ఏమవుతుంది, కళ్ళు చీకట్లు కమ్ముతాయి. నిజానికి అది చీకటా? చీకటి కాదు. ఆ దృశ్యమును అంత వేడిని అంత కాంతిని మన కళ్ళు చూడలేవు గనక మన కళ్ళకి చీకట్లు కమ్ముతాయి అన్నమాట. ఎప్పుడైనా సరే లాగి గోపు మీద ఒకటి కొడితే ఆ తర్వాత కళ్ళు చీకట్లు కమ్ముతాయి. అలాగే మహాతేజస్సును చూస్తే కళ్ళు చీకట్లు కమ్ముతాయి. నిజానికి అది చీకటి కాదు, అది వెలుతురు అన్నారన్నమాట. ఆ వెలుతురు చూడలేనటువంటి గుర్రాలకి ఆ ప్రాంతమంతా కటిక చీకటి అయిపోయింది. ఆ చీకట్లో అర్జునుడు కూడా కృష్ణ భయంగా ఉందన్నట్ట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్మ ఓహో నువ్వేం భయపడకని తన చేతిలో ఉన్న చక్రం విడిచిపెట్టాడు. ఆ చక్రం చీకట్లను చీల్చి మంచి వెలుతురిచ్చింది. ఆ వెలుతురులో మళ్ళీ గుర్రాలని తోలాడు ఆయన. గుర్రాలలో తన శక్తిని నింపాడు. అంటే వేదములు కూడా వెళ్ళలేని ప్రదేశం అది. ఇప్పుడు ఆ కృష్ణుడు అర్జునుడిని తీసుకెడుతున్న ప్రదేశం వేదములు చొరలేని ప్రదేశం అంటే పరమాత్ముడు వేదాలకి కూడా అందనంత అతీతుడు. అందుకే వేదాలు ఏమన్నాయని మేము కూడా నిన్ను పొందలేమన్నాయట. అందుకే సుస్పష్టముగా అనుక్షణము ఉపనిషత్తులు ఒక గొప్ప మాట అంటున్నాయి. ఏమని అంటున్నాయంటే వాక్కులు మనస్సుతో సహితముగా పరమాత్మని పొందలేక వెనక్కి తిరిగి వస్తాయి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాసహ. మనం రోజు తెగ స్తోత్రం చేస్తున్నాగా గొంతుకు చించుకుని, శ్రీ గురోపాహిమాన్ ఒకవిడ, విష్ణు సహస్రనామం చదివేవాళ్ళు ఒకళ్ళు, లలితా సహస్రనామం చదివేవాళ్ళు ఒకళ్ళు, ఈ వాక్కులు కొంతవరకే పనిచేస్తాయట. ఈ వాక్కులు అక్కడ దాకా వెళ్ళలేవు, మన మనస్సుతో పాటు వెనక్కి వస్తాయి. ఎప్పుడు? ఆయన అనుగ్రహం లేకపోతే. పరమాత్ముడు మనల్ని అనుగ్రహించాలనుకున్నప్పుడే మన స్తోత్రం ఆయన దగ్గరికి వెడుతుంది. లేకపోతే మన స్తోత్రం సప్తలోకాలు దాటి వెళ్ళవట. అందుకే శివపురాణం కానీ ఉపనిషత్తు కానీ వాచః అంటే వాక్కులు, మనసాసహ మనస్సుతో పాటు, అప్రాప్య పరమాత్మని పొందలేక, నివర్తంతే వెనక్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి రోజు మనం చాలా కష్టపడిపోయి ఓహోహో ఎన్ని భజనలు చేస్తున్నాము, ఈ భజనలన్నీ ఆయన దగ్గరికి వెడుతున్నాయి అనుకోకర్లా, వెళ్ళవు. కానీ ఎప్పుడు వెడతాయి మళ్ళీ? అంటే రోజు మేము చేయడం వ్యర్థం అంటారేమో మీరు, అక్కర్లా. అర్జునుడికి మళ్ళీ ప్రాణం పోయినా పర్వాలేదు, పరమాత్మను నమ్ముకున్నామన్నంత కఠోరమైన విశ్వాసంతో స్తోత్రం చేస్తే మాత్రం అప్పుడు ఆయన ఈ స్తోత్రం స్వీకరిస్తాడు. ఉత్తుత్తిని పక్కవాడికే చూసి, కాసేపట్లో పులిహార పెడుతున్నారా, ఇవాళ బత్తాయికాయ పెడుతున్నారా అని ప్రసాదం మీద దృష్టితోటి ఎంత భజన చేసినా ఉపయోగంలా. వచ్చేవాడి మీద దృష్టితో ఉండకూడదు. ఎవరేమనుకున్నా సంపూర్ణంగా లగ్నం చేయాలి మనస్సు. అప్పుడు మనస్సు లగ్నం చేస్తేనే మన వాక్కులు ఆయన దగ్గరికి వెడతాయి, లేకపోతే వెళ్ళవని అంతరార్థం అన్నమాట. అటువంటి లోకం అది, వేదములు చొరలేని లోకం అది. అక్కడ ఈ వేదములనే గుర్రాలని ఆయన తన శక్తితో ముందుకు పానిచ్చాడు. అలా వెళ్ళగా వెళ్ళగా ఒక మహాసముద్రం కనపడింది. ఆ సముద్రంలో నీరు లేదు, అంత పాలు 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 పాలు, ఆవు పాలు తరంగాల కింద లేస్తున్నాయి. అందుకే దానికి క్షీరసాగరం అని పేరు. ఆ క్షీరసాగరంలో మహాభయంకరమైన కెరటములు పైకి లేచి ఆ కెరటాలను దాటి మానవ మాత్రుడు ఎవడు వెళ్ళలేడు. నారదాదులు వెళ్ళాలంటేనే ఎంతో కష్టపడతారట. అటువంటి కెరటములతో కూడినటువంటి సముద్రం, ఆ కెరటాలు పైకి లేచినప్పుడల్లా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ద్వాదశాక్షరి మంత్రాన్ని ధ్వనిస్తున్నాయి. ఆ కెరటాల్లోకి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహంతో ఈ రథం మహావేగంగా వెళ్ళిపోయింది. అర్జునుడికి ఆశ్చర్యం కలిగింది. ఒక్కొక్క కెరటం ఇలాంటి రథాలను ఎత్తి అవతలబారేసే కెరటాలు అవి. ఇందులోకి కృష్ణుడు ఇంత చులాగ్గా వెళ్ళిపోతున్నాడు. మా బావగారు నిజంగా మహాత్ముడేమో, నిజంగా కృష్ణుడు పరమాత్మ తెలుసు కదా, మళ్ళీ అనుమానం ఏంటండి, ఈ ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే భవిష్యత్తులో మరికొద్ది రోజుల్లో మహాభారత యుద్ధం జరగబోయే ముందు జరిగింది. అప్పటికి కృష్ణుడి యొక్క ఎన్నో మహిమలను చూసి ఉన్నవాడు కృష్ణుడు. విశ్వరూపం అంటే చూడలేదు, అది మహాభారత యుద్ధంలో చూశాడు, కానీ ఇంకా ఎన్నెన్నో చూశాడు. అయినా లోపల కృష్ణుడు మహాత్ముడని తెలుసు, కానీ సంపూర్ణంగా భగవంతుడు అవునా కాదా అని కొంచెం సందేహం ఉందట. ఒక్క పెసరు, ఆ పెసరు సందేహం ఉండడం వల్లే ఆయన బ్రాహ్మణ బాలకుడిని రక్షించలేకపోయాడు. ఆయన లోపల లోపల కృష్ణుడు గొప్పవాడు అనుకున్నట్ట. ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. అబ్బా, అక్కడ ఒక మణిమయ భవనం కనపడింది. ఏ వేపు చూచినా మణులతో స్థాపడం చేయబడిన పెద్ద పెద్ద స్తంభాలు, కొన్ని కోట్ల స్తంభాలతో ఉన్నటువంటి భవనం అది. ఆ భవనం సంపూర్ణ మణిమయం అన్నమాట. ఆ మణుల్ని ఏ మణులు అంటారో కూడా తెలియదు, చింతామణుల కంటే కూడా అపూర్వమైన మణులవి. అటువంటి మణిమయ భవనం కనపడిందిట. ఆ మణిమయ భవనం మధ్యలో ఒక మహానుభావుడు ఉన్నాడు. తస్విల్ మహాభీమం అనంతం అద్భుతం సహస్రమూర్ధన్య ఫణామణిద్యుభిః విభ్రాజమానం ద్విగుణోల్బణేక్షణం శితాచలాభం శితికంఠజిహ్వం. ఆ భవనం మధ్యలో తెల్లని స్వచ్ఛమైన పాలనురుగు వంటి కాంతితో భయంకరాకారంతో అనంతుడు ఒక ఆయన ఉన్నాడు, ఆదిశేషుడు. ఆయనకి 1000 పడగలున్నాయి. ఆ 1000 పడగల మీద రకరకాల మణులు ధగా ధగా వెలిగిపోతున్నాయి. ఆయన కళ్ళు అంతకంటే ఎక్కువ కాంతితో ఉన్నాయి. కళ్ళేమో నీలంగా ఉన్నాయి. ఈ కంఠం దగ్గరున్న ప్రాంతం అంతా నీలంగా ఉంది, మిగతా శరీరం అంతా తెల్లగా ఉంది. తెల్లని శరీరములో కంఠం మాత్రం, శివుడి కంఠం ఎలా నీలంగా ఉందో అలా ఉన్నదట. శితికంఠ అన్నారు ఆయన్ని. శితికంఠుడు అంటే నల్లని కంఠం కలిగిన వాడు. విషము కంఠంలో ఉంటే శివుడికి అప్పటి నుంచి నలుపు వచ్చింది గనక శివుడికి శితికంఠ అని పేరు. అలా ఉన్నట్టు ఆయన. నాలుకలు కూడా నల్లగా ఉన్నాయి. అందులోంచి నాలుక బయటకు వచ్చినప్పుడల్లా గొప్ప గొప్ప కాంతులు, జ్యోతులు బయటకు వస్తున్నాయి. అటువంటి ఆదిశేషుడు కనపడగానే ఒక్క క్షణం అర్జునుడి శరీరం కంపించింది. మహాత్మా కృష్ణ ఇదివరకు బావా అన్నాడు, ఇప్పుడు పోయింది. శ్రీకృష్ణ మహాత్మా నన్ను రక్షించు, ఈ ప్రదేశానికి రాగానే శరీరం విహ్వలం అయిపోయింది, అంటే మనస్సు అదుపులో లేదు, భీతిగా ఉందన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రీతితో భుజంబెత్తి చెయ్యగానే ఆ భయం తొలగింది. పరమాత్ముని యొక్క హస్తస్పర్శతో వెంటనే ఆయనకి ఎక్కడ లేని ధైర్యం వచ్చిందిట. ఇప్పుడు ఆ ఆదిశేషుడు అలా 3 చుట్టలు చుట్టుకుని పడగలెత్తుంటే ఆ మధ్యలో ఒక మహానుభావుడు కనిపించాడు. ఆయన చారు లక్షణ లక్షిత నకపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోధరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు కంధరుండును పాలనాసాధర వదన కర్ణుండును నీలనీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండునున్న యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబులు అక్కలంబులుగా దిగ్గన కరంబులు ముకుళించి ఇట్లని నుతించే. పోతన గారి యొక్క అపూర్వమైన వర్ణన ఇలా ఉంటుంది. ఎప్పుడైనా విష్ణువు కనబడ్డాడంటే ఆయన పులకించిపోతాడు, అందుకే గజ్జన్ రాస్తాడు అటువంటి చోట. ఆయన ఆ ఆదిశేషుడి యొక్క చుట్టల మధ్యలో అందంగా ఉన్న ఒక పురుషుణ్ణి చూచాడు. ఆయన వేలాది శిరస్సులతో ఉన్నాడు, వేలాది పాదాలతో ఉన్నాడు, వేలాది చేతులతో ఉన్నాడు. ఈ చేతులన్నిటికీ కంకణాలున్నాయి, భుజాలకి భుజకీర్తులున్నాయి, మెడలో గొలుసులున్నాయి, కౌస్తుభమణి ఉన్నది, వక్షస్థలం మీద శ్రీవత్సం అనే పుట్టుమత్స ఉన్నది, ఎడం వైపున లక్ష్మీదేవి వెలిగిపోతోంది. ఈ శిరస్సులన్నిటికీ రకరకాల కిరీటాలున్నాయి. ఆ కిరీటాలన్నీ మంచి మణుల యొక్క కాంతితో ధగధగా వెలిగిపోతున్నాయి. పాదాలకి బంగారపు గజ్జలున్నాయి, ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి ఉన్నది. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇల, ఊర్జ, విద్య, అవిద్య అనే 9 మాయాశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు, పుణ్యశీలుడు, సుశీలుడు వంటి వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ తుభ్యం నమః అంటున్నారు. ఇంతమంది మహానుభావుల చేత సేవింపబడుతూ కోటి సూర్యుల కాంతితో వెలిగిపోతున్న ఆ పరమాత్మను చూచి చూడటంతో శ్రీకృష్ణుడు నమస్కరించాడు. నమస్కరించగానే ఆయనతో పాటుగా ఈ అర్జునుడు కూడా నమస్కరించాడు. అప్పుడు ఆశ్చర్యం, ఇక్కడ ఒక మాట అన్నారండి, ఆ ఎదురుగుండా ఉన్నది విష్ణువు, ఈ ఎదురుగుండా ఉన్నది విష్ణువు, శ్రీకృష్ణుడు తానే ఆయన, ఆయనే తాను, ఏ రూపంలో ఎన్ని చోట్లైనా ఉండగలడు. మూల విరాట్టుగా వైకుంఠంలో ఉన్నాడు, భూలోకంలో కృష్ణుడిగా ఉన్నాడు, తనలో అంశతో అర్జునుడిగా ఉన్నాడు, మరొక అంశతో బలరాముడిగా ఉన్నాడు, ఆ బలరాముడు మళ్ళీ ఇక్కడ ఆదిశేషుడిగా ఉన్నాడు. తన రూపానికి తానే నమస్కరిస్తూ తన రూపాన్ని తానే దీవించుకుంటున్నాడు. అంటే ఇప్పుడు దండం పెడుతున్న కృష్ణుడు ఆయనే, ఎదురుగుండి ఆశీర్వదిస్తున్న విష్ణువు ఆయనే, ఈ విధంగా అన్నీ తానే అయి ఉన్నాడు. ఆ మహామహిమను చూచి అర్జునుడు 2 జోడించి అహో ఆశ్చర్యం, అనేక రూపములతో కనపడుతున్న నారాయణ వాసుదేవ పరంధామాని యొక్క నమస్కారం అన్నాడు. మీరు కొంచెం ముందుకు కూర్చుంటే ఆ వెనకాతల వాళ్ళు నిలబడకుండా కూర్చుంటారు, వాళ్ళు కూడా వైకుంఠ దర్శనానికి వచ్చారు పాపం. ఈ విధంగా పదే పదే నమస్కరించట ఆ ఎదురుగుండా ఉన్న ఆయన అన్నాడు, నాయన అర్జున, నేనే సమస్త లోకాలలో వ్యాపించి ఉన్న అనంతుణ్ణి, శ్రీ మహావిష్ణువుని, వాసుదేవుణ్ణి, పరంధాముణ్ణి, పరమాత్ముణ్ణి, ఈ కృష్ణుడిగా ఉన్నాను నేను, విష్ణువుగా ఉంటాను, ఆదిశేషుడిగా ఉంటాను, మీరిద్దరూ మరెవరో కాదు, నాలో సంపూర్ణ శక్తి ఈ కృష్ణుడంటే, నేనే ఆ కృష్ణుణ్ణి, ఇంకా నువ్వు నాలో ఒకడివైన నరుడివి, ఇప్పుడు ప్రస్తుతం అర్జునుడిగా జన్మించావు, నిన్ను చూడాలని నాకు కోరిక కలిగింది. ఎందుకో తెలిసినా నువ్వు మహావీరుడివి, అయినప్పటికీ భవిష్యత్తులో భూమండలంలో బరువు తగ్గించడానికి యుద్ధం చెయ్యాలి. ఆ యుద్ధం చెయ్యాలంటే దానికి తగిన శక్తి నీకు కావాలి. భీష్మ, ద్రోణ, కృప, శల్యాది, వీరాది వీరుల్ని జయించడానికి నీకున్న శక్తి చాలదు. అందుకే నీకు శక్తినివ్వడానికి ఇక్కడికి రప్పించాను నేను. ఆ రప్పించడానికి ఏదో ఒక వంక పెట్టుకోవాలి కనుక ఒక వంక పెట్టాను. ఈ బ్రాహ్మణ బాలకుల్ని నువ్వు రక్షించి తీసుకిస్తే, తీసుకువెళ్ళిన ఘట్టం కర్ణాదులకి తెలిస్తే, ఓహో చచ్చిపోయిన పిల్లల్ని వైకుంఠానికి వెళ్ళి అర్జునుడు తెచ్చాట, కాబట్టి అతనితో యుద్ధం చేయాలంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలని నువ్వు అంటే భయపడతారు. నీ మీద భయం ఉంటే శత్రువులు తొందరగా నశిస్తారు. అందుకని నా శక్తిని నీలో నింపడానికి ఇక్కడికి పిలిపించాను అని శ్రీకృష్ణుడిని అర్జునుడిని చేతులతో దీవించి ఇలా నిమిరాడు. అర్జునుడు దివ్యశక్తి పొందాక ఆయన పక్కన ఉన్నారట ఈ బ్రాహ్మడి 10 పిల్లలు కూడా. ఆ పిల్లలు వాళ్ళకి తిరిగి అర్జునుడికి ఇవ్వగా వాళ్ళని వెంట పెట్టుకుని రథమెక్కించుకుని కృష్ణుడు అర్జునుడు మరి తిరిగి భూలోకానికి వచ్చేశారు. అప్పుడు అర్థమైంది అర్జునుడికి, ఇన్నాళ్ళు నా బావ కింద నా పక్కనున్నవాడు ఒక మహాత్ముడు, ఏదో అనుకున్నాను, మామూలు మహాత్ముడు కాదు. నిశామ్య వైష్ణవం ధామ సంప్రహృష్టౌ యథాగతం విప్రాయ దదతు పుత్రాన్ యథారూపం యథావయః. శ్రీకృష్ణుడు సంపూర్ణ విష్ణువు అవతారము. విష్ణువు యొక్క అవతారాలలో కొన్ని అంశ అవతారాలు ఉన్నాయి, కానీ ఒక్క కృష్ణుడు మాత్రం పరిపూర్ణ అవతారము. కాబట్టే ఆయన ఇటువంటి లోకాలు చూపించాడు, ఎంత శక్తి కలిగిన వాడు అని గ్రహించాడు. ఇంకా నాకు విజయం తప్ప అపజయం లేదు, విజయుడనే పేరు శాశ్వతం అవుతుందని గ్రహించాడు. ఆ తర్వాత ఈ పిల్లల్ని పట్టుకొచ్చి ఈ బ్రాహ్మణోత్తమునికి ఇచ్చి, ఇదిగోనయ్యా నీ పిల్లలు, నీ పిల్లల్ని సాక్షాత్తు విష్ణువు తీసుకెళ్ళాడు, నువ్వు ఎంత అదృష్టవంతుడివి అని జరిగింది చెప్పగానే, అర్జున నిజంగా నా పూర్వజన్మ సుకృతం, నీలాంటి మహానుభావుడు ఈ సృష్టిలో ఉండడు అన్నట్ట. నోరు అంటారు దీన్ని, ఏమంటారు నోరు. ఇందాక ఏమని తిట్టాడు, దౌర్భాగ్యుడు అని తిట్టాడు. నా పిల్లల్ని రక్షిస్తానన్నావు, అసలు ఉన్న పిల్లాడే మాయమైపోయాడని తిట్టినవాడే, ఇప్పుడు నువ్వు మహాత్ముడివి, ఎంత గొప్పవాడివి, నువ్వు రాబట్టిన అదృష్టం నా కొడుకు బతికాడు అన్నట్ట. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంత పిసర తేడా వస్తే నోటుకొచ్చినట్టు తిట్టేయటం, రేపు పొద్దున మళ్ళీ మహాత్ముడు అండం. ఓసారి మహాత్ముడు అండం ఎందుకు, ఓసారి తిట్టడం ఎందుకండి, నిన్నేమన్నా అవతలోడు పొగడం అన్నాడా, అప్పుడు ఎందుకు పొగిడావు, ఆనాడేముందని, ఇవాళ ఏం లేదని, నీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషాలు ఆ పని చేయిస్తున్నాయి. దీనివల్లే మానవులు అజ్ఞానులై నశించిపోతున్నారు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని సంతోషంగా వెళ్ళిపోయాడు అర్జునుడు. అమ్మాయి నా రుణం విముక్తి అయ్యింది అనుకున్నట్ట. అదిగో ఆ శ్రీమన్నారాయణ కటాక్షంతో ఆ శ్రీమన్నారాయణుని యొక్క సంపూర్ణ అవతారాన్ని రథం మీద కూర్చోబెట్టుకుని అందుకని కోరుకున్నాడనమాట కృష్ణుణ్ణి, నాకు ఈ సైన్యాలు వద్దు, నువ్వు రథం మీద కూర్చుంటే చాలు నాయన, నువ్వు ఒక్కడు ఉన్నావంటే ప్రపంచం అంతా నాతో ఉన్నట్టే, నువ్వు లేకపోతే ఈ ప్రపంచం అంతా ఉన్న ఉపయోగం లేదన్నాడు ఆయన. అర్జునుడి యొక్క గొప్ప జ్ఞానానికి మూల కారణం ఆ వైకుంఠానికి వెళ్ళడం, అదే ఆయన విజయానికి మూల కారణమై భవిష్యత్తులో భారత యుద్ధంలో అందరినీ సంహరించి విజయాన్ని పొందగలిగాడు ఆయన. ఇలా ఉండగా శ్రీకృష్ణ పరమాత్మ ఒక రోజున సభలో సింహాసనం మీద కూర్చుని బాగా ఆలోచించాడు. అప్పటికి మహాభారత యుద్ధం అయిపోయింది, ఇదంతా జరిగిన చాలా కాలం తర్వాత అందరూ నశించారు, ఆఖరికి భీష్ముడు కూడా శరీరం విడిచిపెట్టేశాడు, ఇంకా కొద్ది రోజుల్లో కలియుగం రాబోతున్నది, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నేను భూదేవి యొక్క బరువు తగ్గించడం కోసం అవతరించాను, ఇప్పటికే భూలోకంలో ఉన్న జనాభా అంతా చాలామంది ఈ కౌరవ పాండవ యుద్ధంలో చచ్చిపోయారు, ఇంకా కొంచెం బరువు మిగిలింది భూమికి, అదేమిటంటే మా యాదవులు అందరూ చచ్చిపోయారు కానీ ఇంక యాదవులు మిగిలారు, వీళ్ళు నా భక్తులు నా బంధువులు, బంధువులు కాబట్టి చూస్తూ చూస్తూ వీళ్ళని నేను చంపలేను, వీళ్ళు చావకపోతే భూమికి బరువు ఎక్కువ ఎందుకయిందంటే ఈ మధ్యకాలంలో నాతో బంధుత్వం వల్ల యాదవులలో దురహంకారం పెరిగింది, ఇప్పుడు వీళ్ళు లోకాల్లో అందరినీ అగౌరవపరచడం మొదలెట్టారట, ఎవరైనా మా ముందు బలాదూరు, మేమే బలవంతులం, ఈ సృష్టిలో మా అంత గొప్ప వంశము లేదు, కృష్ణుడు అంతటి వాడు మా యాదవుడు అని కొంచెం వాళ్ళు కూడా అహంకరించారు, ఇప్పుడు వీళ్ళని చంపకపోతే వీళ్ళని ఇక్కడ వదిలేసి నేను ఒక్కడిని అవతారం చాలిస్తే వీళ్ళు లోకాలన్నిటినీ నాశనం చేస్తారు, ముఖ్యంగా మగధ సామ్రాజ్యాన్ని మధురా సామ్రాజ్యాన్ని వీళ్ళు పాడు చేస్తారు, అంటే యూపీ బీహార్లను వీళ్ళు పాడు చేస్తారు, కాబట్టి ఈ రెండు రాజ్యాలని బాగు చెయ్యాలి ఎలాగా అనుకున్నాడు ఆయన. అనుకుని దానికి వెంటనే ఆయన ఏం చేశాడు, ఆయన చెప్పగా అంతా తనవాళ్లే, అయినా రాగమూ లేదు అలాగని ద్వేషము లేదు, నా అవతారంతో పాటు వీళ్ళు కూడా పైకొచ్చేస్తేనే ఈ లోకం బాగుంటుంది, నేను లేకుండా వీళ్ళని వదిలేనా, వీళ్ళని ఒక్క క్షణం ఈ లోకం భరించలేదు అనుకున్నట్ట. ముల్లుని ముల్లుతోనే తీయాలి, కాల్లో ముళ్ళు దిగితే ఏం చేయాలి, ఇంకో ముళ్ళు పట్టుకొచ్చి పిన్నీసి పట్టుకొచ్చి పొడిచి ఆ ముళ్ళుని బయటికి లాగుతారు, ఇప్పుడు వీళ్ళు ముళ్ళు, ఈ ముళ్ళుతో కౌరవులు అనేటటువంటి వాళ్ళని రాక్షసులు అనేటటువంటి వాళ్ళని పొడిచి తీసేశాను, ఇప్పుడు ఈ ముళ్ళు కూడా విరగ్గొట్టకపోతే ఇది మళ్ళీ నాకే గుచ్చుకునే ప్రమాదం ఉన్నది, కాబట్టి కంటకాన్ని కంటకంతో పరిహరించి ఈ రెండో కంటకాన్ని కూడా విరగ్గొట్టినట్లుగా వీళ్ళని విరగ్గొట్టడానికి బ్రాహ్మణోత్తములు మాత్రమే దిక్కు, చూస్తూ చూస్తూ నేను వీళ్ళని చంపలేను అనుకుని వెంటనే సప్త ఋషుల్ని పిలిచాట. సప్త ఋషులకి కృష్ణుడి యొక్క సైగ అందింది. వాళ్ళు ఒక రోజున ద్వారకానగరంలో కృష్ణ దర్శనానికి వచ్చారు. వాళ్ళు ఎవరెవరు వరుసగాను, విశ్వామిత్ర అచిత కణ్వా దుర్వాస భృగురంగిరాహ, దుర్వాసుడు భృగువు అంగిరుడు విశ్వామిత్రుడు మైత్రేయుడు వశిష్ఠుడు నారదుడు ఇటువంటి మహానుభావులైన ఋషులంతా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంకల్పం వల్ల టక్కన భూలోకానికి వచ్చారు. ద్వారకా నగరానికి వచ్చి కృష్ణుడిని దర్శనం చేసుకుందామని వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు ద్వారకానగరంలో పశ్చిమ ప్రాంతంలో దిగారట ఆకాశం నుంచి. ద్వారకానగరంలో ఇప్పటికి కూడా పశ్చిమ ప్రాంతంలో పిండారకము అని ఒక క్షేత్రం ఉన్నది, అక్కడికి అడుగుపెట్టి పితృదేవతల్ని స్మరించిన, పితృదేవతలకు అక్కడ పిండం పెట్టిన, ఇంకా పితృదేవతలకి నరకం ఉండదు అని, పితృదేవతలకి పిండం పెట్టి వాళ్ళకి నరక విముక్తి కలగజేస్తే మన వంశాభివృద్ధి అవుతుంది, ఇంట్లో పిల్లలు బాగుండాలంటే వాళ్ళు బాగా చదువుకోవాలంటే ఆరోగ్యం బాగుండాలంటే వాళ్ళు తల్లిదండ్రుల్ని ప్రేమతో చూడాలంటే పితృదేవతల యొక్క కటాక్షం ఉండాలి, పితృదేవతల కటాక్షం ఉండాలంటే మనం ఏం చెయ్యాలి, వారికి తప్పక పిండం పెట్టాలి, ఊరికే పుష్కరానికి వెళ్ళామండి ఓ దండం పెట్టామండి వాళ్ళని తలుచుకోలేదండి అంటే ఉపయోగలేదంటే వాళ్ళకి తర్పణం విడిచిపెట్టాలట, రెండు చేతులతో నీళ్లు విడిచిపెట్టాలి, అదే గోదావరి లాంటి గంగ వంటి పుష్కరాలకు వెడితే పిండ ప్రదానం చేస్తే ఇంకా మంచిది, అందులో ముఖ్యంగా నైమిషారణ్యము ద్వారక ఈ సప్తమోక్షపురాలు ఇటువంటి చోటకి వెళ్ళినప్పుడు గయ్య వెళ్ళినప్పుడు శ్రాద్ధం పెడితే, శ్రద్ధతో పితృదేవతలకి పిండం పెడితే అప్పుడు పితృదేవతలు సంతోషిస్తారు, వాళ్ళు సంతోషిస్తే వంశాభివృద్ధి కలగజేస్తారు, అప్పుడు ఇంట్లో ఉన్న పిల్లలందరికీ చదువు వస్తుంది, వాళ్ళు తల్లిదండ్రులు పూజిస్తారు, మా అబ్బాయి అండి పెళ్ళయిన దగ్గర వచ్చి నన్ను చూడటం లేదండి అంటే నువ్వు పితృదేవతల అనుగ్రహం పొందలేదని అర్థం, అది అంతరార్థం, కాబట్టి మీ పిల్లలు మిమ్మల్ని సక్రమంగా చూడాలని ఉంటే తప్పక ఎప్పుడోకప్పుడు నాతో యాత్రకు రండి, అక్కడ పిండం పెట్టండి, ఎవరికి పితృదేవతలకి, మళ్ళీ బతుకున్న వాడికి పెట్టకండి, ఇది ఒక గొడవ, పిండం పెట్టండి అంటే నాతో వచ్చి యాత్రకు వచ్చి పిండం పెట్టండి అంటే ఒకవేళ నాకు పెట్టింది అందుకు చెబుతున్నాను, ఏం చేస్తాం ఈ భక్తులకి చెప్పాలంటే వాళ్ళకి అర్థం కాదో లేక అర్థమైనా మరి ఏం చేశారో తెలియదు, కానీ గురువు గారు తనతో పాటు యాత్ర తీసుకెళ్ళాక పిండం పెట్టమన్నారని ఇంత ముద్దట్టుకు వచ్చి మూతి దగ్గర పెట్టింది, కానీ నోట్లో పెట్టింది కాదు, ఇంతలో పక్కనున్న పురోహితుడు చూసి కంగారడిపోయి మా శిష్యుడు ఏమిటమ్మా అంటే గురువుగారు క్షేత్రంలో పిండం పెట్టమన్నారు కదండి గురువుగారికి ఏమో అనుకున్నానండి, అది బతికుండగానే నాకు పిండం పెట్టే అధికారం ఆవిడకి ఎవరో ఇచ్చారు మొత్తం మీద. కొంచెం అంటే హాస్యంగా కనబడుతున్నా ఇది జరిగింది కాబట్టి చెబుతున్నాను. పితృదేవతలకు పెట్టండి, అప్పుడు ఏ నైవశారణ్యంలోనో పెడితే వాళ్ళు ధరిస్తే మీకు వంశాభివృద్ధి కలుగుతుంది. ఇది చాలా జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఈ విధంగా పితృదేవతలను అనుగ్రహం పొందడానికి సప్తఋషులు ఇంకా నారదాదులు వచ్చారు. నిజానికి నారదాదులకి పితృగండాలు ఏముంటాయి, పితృదేవతలకి శ్రాద్ధం పెట్టవలసిన అవసరం ఏముంది, అయినా వాళ్ళు చేస్తే లోకం చేస్తుంది కనుక వాళ్ళు పితృలోకంలో ఉన్న దేవతలకి పిండారక క్షేత్రంలో పిండం పెట్టారట. ఇప్పుడు మనకు మళ్ళీ అనుమానం రావాలి, ఇప్పుడు నారదుడు ఉన్నాడు, నారదుడు బ్రహ్మ మానసు పుత్రుడు, ఆయన ఎందుకు పిండం పెట్టాడు అని మీరు అడగాలి కదా. పిండం పెట్టేది తల్లిదండ్రులకు కాదు సుమా, మీరు తల్లిదండ్రుల పేరు చెప్పి, ఈ తండ్రికి తాతకి ముత్తాత పేరు చెప్పి మీరు పెడుతున్నది పితృలోకంలో ఉన్న దేవతలకి. వీళ్ళు ఎప్పుడో పునర్జన్మెత్తచ్చు. ఇప్పుడు 70 ఏళ్ల క్రితం చచ్చిపోయినటువంటి తాతగారికి ఇప్పుడు ఇంకా మనవడు పిండం పెట్టడం ఏమిటి అంటే ఆ తాతగారి పేరుతో యమలోకంలో ఉన్న కొంతమంది దేవతలకి మన అన్నం పెడుతున్నాం. యముడికి పక్కన నైరుతి దిక్కులో ఓ చిన్న లోకం ఉన్నది, ఆ లోకమునకు పితృలోకం అని పేరు, యమలోకానికి పక్కనే ఉంటుంది. ఆ పితృలోకంలో కొంతమంది దేవతలు ఉంటారు, వాళ్ళు 32,000 మంది దేవతలు. ఆ దేవతల్ని పితృదేవతలు అంటారు. మన పితరులను మన పెద్దలని తలుచుకుని వాళ్ళ పేరు మీదుగా ఈ పిండం పెడితే ఈ పిండం పితృదేవతలు తింటారు. అప్పుడు ఒకవేళ మన వాళ్ళు నరకంలో ఉంటే ఆ నరకం నుంచి వాళ్ళు స్వర్గానికి పోతారు, లేదా వీళ్ళు పునర్జన్మెత్తితే ఇప్పుడు భవిష్యత్తులో వంశాభివృద్ధికి ఆ పిండం ఉపయోగపడుతుంది. అంతేగాని ఇంకా మీ నాన్నగారు ఎక్కడున్నారా, మీ తాతగారు ఎక్కడున్నారా ఇలాంటి ప్రశ్నలు. ఇక్కడ వీళ్ళంతా ఎప్పుడో జన్మెత్తుండొచ్చు, లేదా కొందరికి జన్మ రాహిత్యం ఉండొచ్చు, లేదా వీళ్ళు నరకంలో ఉండొచ్చు. కాబట్టి దీంతో సంబంధం లేకుండా ఈ పితృదేవతల పేరుతో పితృలోకంలో ఉన్న బరిహిష్వత్తాదులనే 32,000 మంది దేవతలకు పెడుతున్నాం మనం. ఇది దృష్టిలో పెట్టుకోవాలి. అందువల్ల ఇప్పుడు నారదునికి ఈ తల్లిదండ్రులతో సంబంధం లేకపోయినా ఆ పితృదేవతలకి ఈ పిండారక క్షేత్రంలో పిండం పెట్టాడు. వాళ్ళు కబుర్లు చెప్పుకుంటూ కృష్ణుని తలుచుకుంటూ పరమాత్ముడు భూలోకంలో ద్వారకానగరంలో ఎంతమందిని అనుగ్రహిస్తున్నాడు అనుకుంటూ వస్తూ ఉండగా అక్కడ ఆటలాడుకుంటున్న కృష్ణుడి కొడుకులు చూశారట. కృష్ణుడి కొడుకులు మరికొంతమంది కలిసి ఆడుకుంటున్నారు. అందులో జాంబవతి యొక్క కొడుకు సాంబుడు ఒకడున్నాడు. ఆ సాంబుడు మొదలైనటువంటి వాళ్ళు ఆడుకుంటూ ఉండగా ఈ ఋషులు ఆ పక్క నుంచి పెడుతూ ఉంటే పోయే కాలం వచ్చే వాళ్ళకి కృష్ణ పరమాత్మ అనుగ్రహం లేక, లేకపోతే మహానుభావులు నాబోటి వాడు పెడుతుంటే వెకిలి వేషాలు వేయడం ఏమిటి, అవమానం చేయడం మహాపాపం కదా, ఈ సాంబుడికి ఆడవేషం వేసి ఓ చీర చుట్టి పొట్ట దగ్గర కాసిన గొడ్డ ముక్కలు మూట కింద పెట్టి ఏది గర్భం వచ్చినట్టుగా గర్భవతి కింద ఈ అబ్బాయికి వేషం వేశారు. సాంబుడికి ఒక అదృష్టం ఏంటో తెలిసినా మేసం గడ్డం ఉండేవి కాదట. ఆయన ఎప్పుడు అసలు ఆయన మూతి నున్నగా ఉండేదట. కొంతమందికి అంత అదృష్టం రూపాయి దమ్మిడి ఖర్చు ఉండదు, క్షవరం ఉండదు. అలా క్షవరం లేకుండా ఉండేందుకు వీలుగా అస్సలు మేసము గడ్డము లేదు, కానీ మహాపౌరుషవంతుడే నున్నగా ఉండేదిట. అందుకని అతనికే ఈ వేషం వేశారు. మనకు అనుమానం రావాలి, ఇంతమంది ఉంటే ఆయనకి ఎందుకు వేషం వేశారు అంటే ఒక్కొక్కళ్ళ ముఖం అలా అందంగా ఉండేది. నిజం చెప్పమంటారా, అలాంటి వాళ్ళని చూసామండి నేను. ఒక ఆయన కాకినాడలో చూశాను, ఒకే ఒక్క గడ్డం వెంట్రుకు వచ్చేది, మేసం ఉండేది కాదు గడ్డం ఉండేది కాదు, ఇక్కడ ఒక వెంట్రుకు వచ్చేది. ఆయన ఏం చేసేవాడు అప్పుడప్పుడు ఏడాదికోసారి ఒక్క వెంట్రుకు పెరగగానే 2 రూపాయి బిళ్ళలు పెట్టి ఆ రూపాయి బిళ్ళలతో ఇలాగ టక్కన లాగేసేవాడు ఆయన. ఆ హాయిగా అదో సుఖం, ఎన్ని డబల్ ఇడ్జు బ్లేడ్ కలిసి వచ్చాయి, ఎంత ఖర్చు కలిసి వచ్చింది, అసలు ముందు టైం సేవ్ అవుతుంది. మా నాన్నగారి దగ్గర నేను చిన్నప్పుడు అండి ఇవన్నీ, మా నాన్నగారి దగ్గర తండ్రి అయినా ఆయన గురువు లాంటి వాడు, అందరు చనువు ఎక్కువ, అందుకని ఈ ఇంటర్మీడియట్ చదువుకుంటున్న రోజుల్లో కొత్తగా గడ్డం వస్తున్న రోజుల్లో ఏమిటి నాన్నగారు ఈ దిక్కుమాల గడ్డం పెట్టాడు దేవుడు, వీటిని తీయడం ఇదో పెద్ద పని అయిపోతుంది, లేకపోతే బవిరి గడ్డంతో చికాక్గా ఉంటుంది అనేవాడిని. ఒరే నాయన, ఇది గీస్తున్నంతకాలం నువ్వు బతికున్నట్టురా అని చేత జీవలక్షణం నాయన, జీవించావు అని లోకానికి తెలియాలంటే ఇది ఉండాలి, ఇది లేదు అంటే వెళ్ళిపోయినట్టు అన్నారు ఆయన. అంత పనులు వద్దులండి అనేవాడు ఆయన, చాలా తమాషాగా చెప్పేవారండి. ఇవన్నీ జీవలక్షణాలు, పొద్దున్నే లేవడం, మొహం కడుక్కోవడం, స్నానం చేయడం, ఇవన్నీ బతకం అంటే ఎలా అండి, మరి అన్నం తినడం వండుకోవడం ఇవన్నీ మనం బతికున్నప్పుడు చేస్తాం. ఇవన్నీ అక్కర్లేదనుకుంటే ఒకేసారి వెళ్ళిపోవాలి, అది వెళ్ళడానికి కొంత టైం తీసుకుంటుంది, ఈలోపు ఈ కర్మాచరణ చేయవలను. ఆయన అదృష్టవశాత్తు ఆయన మూతి పేడి మూతిలో ఉండేది, అందంగా ఉండేవాడు, అందుకని చీరగట్టి ఈ గర్భవతి వేషం వేసి ఈ ఋషుల దగ్గరికి వచ్చి ఓ నారదాది మహర్షులారా, ఓ వశిష్ఠ విశ్వామిత్ర దుర్వాస, మీరు కాలజ్ఞానం తెలిసిన వాళ్ళు, జ్యోతిష్కులు, పండితులు, అందుకే అడుగుతున్నాం. ఈ అమ్మాయి గర్భవతి పూర్ణ గర్భిణి, పాపం కనలేకన అనాయాతన పడుతోంది, ఇంతకీ ఈవిడికి ఆడపిల్ల పుడుతుందా, మగపిల్లవాడు పుడతాడా, ఆడా మగా కాని నపుంసకుడు పుడతాడా అని అడిగారట వేళాకోళంగా. వెంటనే వాళ్ళు అన్నారు, యగాదిగా చూసి ఆడ కాదు మగ కాదు నపుంసకుడు కాదు మీ యాదవ వంశం నాశనం చేసే ముసలం పుడుతుందన్నారు. అది కృష్ణ సంకల్పం. లేకపోతే వాళ్ళకి అంత అంత కోపం ఎప్పుడు రాదు, వచ్చింది వాళ్ళకి వెంటనే. వాళ్ళు ఏమన్నారు, ఒరే ముసలం పుడుతుంది అనగానే వాళ్ళకి మతిపోయిందిట. జన ఇష్యతివో మందాహ ముసలం కులనాశనం. మూర్ఖులారా, అండలో కూడా మందులారా, మూర్ఖులారా, చేజేతులారా, వంశనాశనం తెచ్చిపెట్టుకుంటున్న అజ్ఞానులారా, మహాత్ములతో వేళకోళం ఆడతారా, మీ కులము మొత్తం నాశనం చేసి ముసలం పుడుతుంది అన్నారట. ముసలం అంటే రోకలి. అనగానే వీళ్ళు వెంటనే ఆ పొట్ట దగ్గర ఉన్న గొడ్డలు ఇప్పి చూస్తే గొడ్డలు లేవు, ఆ పొట్ట దగ్గర సరిగ్గా చెయ్యంత పొడుగున్న ఇనప రోకలి ప్రత్యక్షమయ్యింది. ఆ ఇనప రోకలిని చూడటంతో అయోమయమైన ముసలం చూడటంతో వణికిపోయి పరుగు పరుగున ఉగ్రసేన మహారాజు దగ్గరికి వచ్చారు. మొత్తం ద్వారకా నగరానికి రాజుగారు ఉగ్రశీరుడు అని చెప్పానుగా, కంసుడి తండ్రే రాజు. ఆయన దగ్గరకు వచ్చి ఓ పక్కన కృష్ణుడు మరో పక్కన వసుదేవుడు ఇంతమంది ఉండగా, కృష్ణ ఉగ్రసేన వసుదేవ అన్నారట. కృష్ణుడు వాళ్ళు రావడం చూశాడు రెండో దూరం నుంచి. వాళ్ళు అలా వస్తూ ఉంటే మాయమైపోయాట ఆయన. ఆయన అక్కడ ఉండకూడదు సమయానికి, ఉంటే ఆయన రక్షించవలసిన బాధ్యత తీసుకోవాలి. అన్నయ్యకి సైగ చేశాడు, అన్నయ్య అన్నాడు, ఆయన అదృశ్యం, ఈయన అదృశ్యం అయిపోయారట. కొంతమంది టైం వస్తే మాయమైపోతారు. ఏదైనా పని చెప్పామనుకోండి, ఆ టైంకి వాడు చచ్చిన ఫోన్ ఎత్తాడు, వాడు మాయమైపోతాడు. అది వాళ్ళు కూడా కృష్ణుడు లాంటి వాళ్ళు అయి ఉంటారు. మొత్తం మీద ఈ మహాత్ములిద్దరూ మాయమైపోయారు. సరిగ్గా ఈ రోకలు గుచ్చుకొచ్చారట. వచ్చి ప్రభు ప్రభు అన్నారు. ఇదేమిటి, పక్కన కూర్చున్న కృష్ణుడేడి బలరాముడేవుడు అనుకుంటున్నాడు ఉగ్రసేనుడు. ఆ సమయంలో వచ్చి జరిగింది చెప్పగానే ఆయన బుర్ర బద్దలు కొట్టుకుని, ఎంత పొరపాటు చేశారా, తినుండలేక కురువెక్కి మహాత్ములతో వేళాకోళం ఆడతారా అని బాధపడి, ఇప్పుడు ఏం చేద్దాం ఈ రోకల్ని, సలహా అడుగుదామంటే పక్కనుండవలసిన కృష్ణుడు లేడు అనుకుని ఉగ్రసేన మహారాజు గారు ఒక ఆలోచన వచ్చింది. ఈ రోకలు ఉంటే కదా మనం చచ్చిపోయేది, రోకలే లేకపోతేనో. కాబట్టి సముద్ర తీరానికి తీసుకెళ్ళి అరగదీసి ఇనుమంతా అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నట్ట. వీళ్ళు పట్టుకెళ్ళి 3 నెలల పాటు పొద్దున్న లేదు సాయంత్రం లేదు రోజు 3 పూట్ల వంతులు వేసుకుని ఒక పెద్ద ఇనపరాయి పెట్టుకుని ఆ ఇనపరాయి మీద ఈ రోకల్ని బర్ర బర్ర, పూర్వం చేపలు అరగదీసేవారు మా ఇంటి పక్క వాళ్ళు. మా ఇంటి పక్కన మంచి అద్భుతమైన చేపలు ఉండేది ఒక రాజులు ఆవిడ. ఏం అరగదీసేదండి బాబోయ్, ఆవిడ నేను చిన్నప్పుడు 8 ఏళ్ల వయసులో వెళ్ళేవాడు అనమాట. ఇంత అంత చేపలు ఉండేవి. ఆదివారం వచ్చిందంటే పట్టుకొచ్చి, గురువు గారండే, చిన్న గురువు గారా, ఇప్పుడు వచ్చారేటండే అనేది. నాకు అదేమిటో తమాషాగా ఉండి తెలిసేది కదా కదా, నాకు 8 ఏళ్ల వయసు కదా. ఆవిడ రాయి మీద దానికి కచికలు రాసి పైగా బూడిది రాసి బర్ర బర్ర అని అరగదీసేది. ఆ తర్వాత తీసుకెళ్ళి పర్రును కోసి పారేసేది. ఇవన్నీ చూసామండి కర్మయోగం ఇవన్నీ. అలాగే ఈ రోకలు నా చేప అరగదీసినట్టు ఎందుకు చెప్తానంటే, వ్యాసులు వారు అన్నారు పల్లెటూళ్ళలో చేపను అరగదీసినట్టుగా ఈ రోకల్ని అరగదీశారట. అరగదీశారు. ఎంతకాలం అరగదీసినా ఇందులో నొరగొచ్చేది కలిసేది. ఆఖరిన ఎంత ఇనప ముళ్ళు ఉంటుంది అది ఉండిపోయిందిట, ముక్కు ఉండిపోయింది చివరిన. రోకలికి చివరిన ఇనప ముక్కు ఉంటుందిగా. ఇంకా ఈ ముక్కను అరగదీయలేక సముద్రంలోకి విసిరారు, విసిగిపోయి. అది ఒక చేప మింగింది. చేపలు పట్టేవాళ్ళు ఆ చేపను పట్టుకుని దాని పొట్ట కోశారు వండుకు తిందామని. దాంట్లో ఈ ఇనప ముక్క కనపడింది. ఈ ఇనప ముక్కను ఒక బోయివాడు ఏం చేశాడు, వాడి పేరు జరుడు అని పేరు కలిగిన ఒక బోయివాడు దాన్ని తన బాణానికి చివర ముళ్ళుగా పెట్టుకున్నాడు. చక్కగా ఇనప బాణం తయారు చేసుకున్నాడు దాంతో. కాలాన్ని ఎవరు తప్పించలేరు. ఈ అరగదీయగా ఇందులోంచి వచ్చినటువంటి ఇనప రజనుందే ఈ సముద్రంలో ఇనప రజనం. ఇది సముద్రంలో ప్రభాస క్షేత్రం దగ్గర గడ్డి కింద మారిందట, తొంగగడ్డి అయిపోయింది. పెద్ద తొంగగడ్డి వనం మొలిచింది. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శాపం పెట్టినటువంటి ఋషుల దగ్గరికి వెళ్ళి, ఋషులారా, ఏ సమయంలో నేను తలుచుకున్నా ఆ సమయానికి వచ్చి నా కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు అనగానే, కృష్ణ మేము పొరపాటు చేసామేమో అనుకుంటున్నాం, పరమ పవిత్రమైన నీ వల్ల అభివృద్ధి చెందిన యాదవ వంశాన్ని తొందరపడి శాపం పెట్టామంటే మీరెవరు శాపం పెట్టడానికి, ఈ సంకల్పం అంతా నాదే కాబట్టి మీకే పాపం చుట్టుకోదు, మీరు నా సంకల్పం వల్లనే యాదవ నాశనం జరగాలని శపించారు, మీరు హాయిగా వెళ్ళిరండి అనగానే కృష్ణుడికి నమస్కరించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ఇంకెక్కడ ఎక్కువసేపు ఉండకూడదనుకుని ఉద్ధవుణ్ణి వెంట పెట్టుకుని సముద్ర తీరంలో ఓ ప్రాంతానికి వెళ్ళాట, ద్వారకానగరం దగ్గర. అక్కడికి వెళ్ళగానే ఉద్ధవునికి అనుమానం వచ్చింది. నేను అవతారం చాలించే ముందు నీతో ఎక్కువసేపు ఏకాంతంగా మాట్లాడతాను అని ఉద్ధవుడికి ఒకప్పుడు కృష్ణుడు వరం ఇచ్చాడు. అంటే కృష్ణుడు ఇప్పుడు నాతో ఏకాంతంగా మాట్లాడతానంటున్నాడంటే ఇంకా ఆయన అవతారం చాలించేస్తాడనిపించి కాళ్ళ మీద పడి, ప్రభు నువ్వు తొందరపడి వెళ్ళిపోతున్నావా అన్నట్ట. అవును నాయన కూర్చో, నీకు ఇప్పుడు నేను ఒక గొప్ప తత్వాన్ని బోధిస్తాను. ఇది శ్రీకృష్ణ పరమాత్మ చేత బోధింపబడిన తత్వసారం. ఇది లోకంలో వ్యాపించు. నిత్యము పరమాత్మనికి రూపం లేదు, ముందుగా అది గుర్తించు. కానీ రూపం ఉంటే కానీ చాలామంది పరమాత్మను చూడలేరు కాబట్టి వాళ్ళ కోసం నేను కృష్ణుడిగా, చేపగా, వరాహంగా, నరసింహుడిగా అనేక రూపాలతో ఆవిర్భవిస్తూ ఉంటాను. భవిష్యత్తులో కలియుగంలో కల్కి అనే పేరుతో అవతరించి కలిపురుషుణ్ణి నాశనం చేస్తాను. నన్ను పొందడానికి సులభమైన కొన్ని మార్గాలు చెబుతున్నాను విను. సత్యం చ సమదర్శనం, నిత్యం సత్యం పలికేవాడు నన్ను పొందుతాడు. సత్యం అంటే ఏమిటో మళ్ళీ ఆయనే చెప్పాడు. సత్యం అంటే ఊరికే అబద్ధాలు ఆడకుండా ఉన్నదొన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం మాత్రం సత్యం కాదు. సత్యం చ సమదర్శనం, ప్రతి ప్రాణిలోనూ పరమాత్మను చూడడమే సత్యం అంటే. అసలు సత్యం అంటే అది. కనిపిస్తున్న ప్రతి వ్యక్తి ఇతడు భగవత్ స్వరూపుడు, ఇతన్ని బాధ పెట్టకూడదు, అందరినీ ప్రేమించాలనే మంచి బుద్ధి కలిగి ఉంటే దానికి సత్యమని పేరు. పరమాత్మని అక్కడ ఇక్కడ అని కాకుండా ప్రతి ప్రాణిలో చూడు. సాటి ప్రాణులందరూ చచ్చిపోతున్నారు. చీమల్ని చంపేస్తున్నాం, దోమల్ని చంపేస్తున్నాం, అందరినీ చంపేస్తున్నాం. అందరినీ చంపి దేవుణ్ణి మాత్రం ఒక్క విగ్రహంలో చూస్తే అది సత్యం కాదు, అసత్యం అవుతుంది. కాబట్టి ప్రతి ప్రాణిలో ముందుగా పరమాత్మను చూడడం సత్యం అంటే. రుతంచ సూనృత వాణి, రుతము అనేది ఒకటి ఉంటే నేను వాడికి లభిస్తాను. ఇంతకీ రుతం అంటే ఏమిటి? సూనృత వాణి, ఎప్పుడు సత్యం పలకడం, ఇతరులకు హితము కలిగేటట్లు మాట్లాడడం. మనం మాట్లాడే మాట ఇతరులకు ఉపయోగపడాలి, మన మాట ఉపయోగపడాలి. కాబట్టి సాధ్యమైనంత వరకు మన నోటితో ఏమనాలన్నమాట, నాయన నువ్వు చల్లగా ఉండు, నువ్వు 10 కాలాలు సుఖంగా ఉండు, ఎంత కోపం వచ్చినా చచ్చిపోమని తిట్టకూడదట, తొందరపడి. సూనృత భాషణం అనే మాటకు అర్థం ఏమిటంటే ఇతరులకు హితము కలిగేటట్లుగా బాగు కోరుతూ మాట్లాడు. మాకు పల్లెటూళ్ళలో ఒక ఆవిడ ఉండేది, చాలా గొప్ప సాధకురాలు. ఎంత కోపం వచ్చినా ఆవిడ నోటితో మాత్రం ఎవరిని తిట్టేది కాదు. మహా అయితే కోపం వస్తే ఏమనేదో తెలిసినా, ఇప్పుడు నా మీద ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకుందాం కాసేపు, నా మీద అంటే నా మీద కదా, ఎవరి మీదన్నా వెంటనే ఓరి నీ పెళ్ళం మొగుడు అనేది ఎంత మంచి తిట్టండి అది. ఎవరి పెళ్ళడానికి వాడు మొగుడు కాతే ఏమవుతాడు, ఎంత హాయిగా ఉందా తిట్టు. ఇంకా కోపం వచ్చిందంటే ఒరే నీ నోట్లో కొంచెం పంచదార కొట్ట అనేది ఆవిడ. ఆహా, అది మన దేశం యొక్క గొప్పతనం అంటే. అంతేగాని నీ నోరు పడిపోను, నీ జిమ్మడిపోను అని కుళాయి దగ్గర తిట్టుకోకూడదు. జిమ్మడిపోనంటే మాటలు అనుకుంటున్నారా? జహ్వ అంటే నాలుక, జహ్వ అనే శబ్దమే జమ్మ అయ్యింది. జమ్మ పడిపోనంటే నీ నాలుగు పడిపోను అంటే నువ్వు మూగబడి అయిపో అని తిట్టడం అనమాట. కుళాయి నీళ్ళ కోసం అలా తిడతారా? నీళ్లు పట్టుకునే చోట అవతల వాళ్ళు బిందితో నీళ్లు పట్టుకునే పోతే నీ జిమ్మడిపోను లేకపోతే ఇంకోటి పడిపోను అని తిట్టకూడదట. పవిత్రముగా నీ కొండ నిండా బాగా నీళ్లు నిండిపోను, నీ ఇంట్లో నీళ్లుండుగాక, నీ ఇంట్లో సంపద ఉండుగాక ఇలా అనాలట. పోను ఎప్పుడు కూడా నీ ఇల్లు బంగారం గాను అన్నారు, కానీ తగలడాలని ఎవరినో కోరుకునేవారటండి. దానికి ఏమని పేరు? రుతము. ఇతరుల మేలు కోరుకునే మాటలు నోటితో పలకవలెను. ఇంకా కర్మ ససంగమ శౌచం, శౌచముతో ఉండాలి. శౌచము అనగా రెండు రకములు. చక్కగా పొద్దున్నే లేవగానే మొహం కడుక్కొని స్నానం చేయాలి. అసలు లేచి లేవగానే ఆ పాచి ముఖంతో ఇతరులతో మాట్లాడకూడదు, నాతో అసలు మాట్లాడకూడదు. పొద్దున్నే పాచినూరు వేసుకుని గురువుగారు బాగున్నారా అని అన్నారంటే ఆ దరిద్రపు వాసన మొహం మీదకి వస్తే అది మహాపాపం. కాబట్టి శుభ్రముగా స్నానము చేసి ఆ తర్వాత మహాత్ముల దగ్గరికి వెళ్ళాలి. అసలు లేవగానే ఎక్కువ ఆలస్యం చేయకూడదట. పొద్దుటే లేచి టీవీ సీరియల్స్ అరగంట సేపు చూసుకుని చెత్తా చెదారం చూసుకుని అప్పుడు స్నానం చేయటం ఉందే, అంతకంటే భ్రష్టత్వం మరొకటి లేదు. ఆలస్యం లేకుండా పొద్దుటే ముఖ ప్రక్షాళనాధికారులు పూర్తి చేసుకుని శుభ్రంగా స్నానం చేయాలి. 12 వంట అయ్యాక స్నానం చేస్తే, ఈ పెంట శరీరంతో వంట చేస్తే వెంటనే భగవంతుడు ఏం చేస్తాడని ఇంటికి దరిద్రం ఇవ్వక. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరో ఎందుకు ఒక ఆవిడ ఇంటికి వెళ్ళాను గుంటూరులో, 12 ఆవిడ అప్పుడు గురువుగారు మీరు వచ్చారండి ఒక 5 నిమిషాలు కూర్చోండి అని కాళ్ళు ముట్టుకు దండం పెట్టి అప్పుడు స్నానానికి పెడుతోంది. ఇదేమిటమ్మా అన్నాను, నేను రోజు 12 వంటంతా అయ్యాక అప్పుడు చెమట పడుతుంది కదండి, ఈ చెమటతో స్నానం చేస్తానండి, ఆ స్నానం చేసే ముందు నా చెమటతో మీకు దండం పెట్టానండి అంది. అది మహాపాపం. స్నానము చెయ్యకుండా అసలు పొయ్యే వెలిగించకూడదని శాస్త్రం చెబుతూ ఉంటే 12 ఏమి స్నానం సంధ్యా లేకుండా అప్పుడు వంట అయ్యాక అప్పుడు స్నానం చేయటం ఏంటి? ఎంత నీచమైన రాక్షస లక్షణం అంటే అది. అటువంటి వాళ్ళు చచ్చాక నరకానికి పోతారు, ఈ లోకంలో దరిద్రం అనిపిస్తారు, చివరిలో రోగాలతో చచ్చిపోతారని నేను చెప్పలేదు, పురాణాలు చెప్పే. కాబట్టి పొద్దుట ముందు శౌచ్యం ఉండాలి, స్నానం చెయ్యాలి. శౌచ్యం అంటే ఇంకోటి కూడా చెప్పాడు, కర్మ ససంగమ, చేస్తున్న పనులను నేనే చేస్తున్నానని అహంకారం లేకుండా చెయ్యాలి. నువ్వు 100,000 రూపాయలు దానం చేసావనుకో, నేను 100,000 దానం ఇచ్చా అని అడ్వర్టైజ్మెంట్ చేసుకోకు. నిశ్శబ్దంగా 2 గంటల వాడికి తెలియకుండా దానం చేయి. ఎంత దానం చేసినా సరే, ఇప్పుడు పాపిరెడ్డి గారు బంగారం గొలుసు దానం చేశారనుకోండి, అందరికీ చూపించి దానం చేయకూడదు, రహస్యంగా జేబులో వేసి వెళ్ళిపోవాలి. ఈ విధముగా ఎవడు కిక్కురు మనకుండా తన పేరు ప్రకటన కూడా చేయకుండా దానం చేస్తాడో దానికి ఉత్తమ దానం అని పేరు, దానికి సౌచ్యము అని పేరు. ఇంకా త్యాగం ఉన్నవాడికి నేను లభిస్తాను. త్యాగ సన్యాస ఉచ్యతే. త్యాగము అంటే దానము మొదలైనటువంటివి ఇచ్చుట అని అర్థం. కోరికలను త్యజించుటయే అసలు త్యాగం. అన్ని కోరికల్ని విడిచిపెట్టు, అది సన్యాసము. రోజు మనం సన్యాసి సన్యాసి అంటున్నామే, వీళ్ళందరినీ మనం సన్యాసిని వాళ్ళందరూ సన్యాసులు కారు. ఎందుకని, కోరికలని పూర్తిగా విడిచిపెడితే మాత్రమే దానికి సన్యాసం అని పేరు. నీలో కోరికలు ఉన్నాయంటే, పొద్దుటే నేను 6 డజన్ ఇడ్లీ నెయ్యి వేసుకు తింటాను అని ఎవరన్నా అనుకుంటే వాడు సన్యాసి అనరు. తినడం కోసం బతకకుండా బ్రతకడం కోసం తింటే సన్యాసం అంటారు. ఎంత బాగా చెప్పారండి, శ్రీ కృష్ణ పరమాత్మ చెప్పింది మరి. అందుకే త్యాగ సన్యాస ఉచ్యతే. సన్యాసి నన్ను పొందుతాడు. మీరందరూ సన్యాసులు అవ్వచ్చు. ఏమిటా సన్యాసం? చేస్తున్న పని నేను చేస్తున్నానని అహంకరించకుండా ఉంటే చాలు. ఇవాళ మనం ఓ మంచి పని చేశాం, చేసిన వెంటనే ఆ పని నువ్వు మర్చిపోతే, ఇది భగవంతుడు చేయించాడు అనుకో, అలా అనుకుంటే దానికి సన్యాసం అని పేరు. ఇలా శ్రీకృష్ణ పరమాత్ముడు శుచి శుభ్రత పవిత్రత ఉన్న వాళ్ళల్లో నేను ఉంటాను అని చాటి, ఆ తర్వాత ఉద్ధవా ఇప్పుడు నేను ఇంక శరీరం విడిచిపెట్టే సమయం వచ్చింది, నేను శరీరం విడిచిపెట్టాక నేను లేనని మాత్రం బెంగపెట్టుకోకు. అసలు ఈ సృష్టిలో ఎవడూ లేకపోవటము లేదు, ఉండడము లేదు. ఇక్కడ ఇంత పూర్వం ఉన్నావు, మళ్ళీ ఉంటావు, కాకపోతే ఈ రూపముతో ఉండవు, నీ ఆత్మకి మాత్రం చావులేదు అన్నాడు. ఆ తర్వాత ఉద్ధవుడికి ఇంకా అనేకమైన అత్యద్భుతమైన బోధనలు చేసి, ఒక రోజున ఒక శుభముహూర్తం పెట్టుకుని, యాదవులారా మనందరం కూడా ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి ప్రభాస క్షేత్రానికి వెళదాం. ప్రభాస అంటే ఇప్పుడు సౌరాష్ట్రంలో సోమనాథలింగం దగ్గర ఉన్నదన్నమాట. అక్కడికి వెళ్ళి వనభోజనాలు చేద్దాం, సముద్ర తీరంలో హాయిగా మంచి భోజనాలు చేసి విహరిద్దాం, చాలా కాలం అయింది అన్నట్ట. అంటే ఇప్పుడు పిక్నిక్ అనమాట. అలా వీళ్ళందరినీ వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు, ఆడవాళ్ళు వసుదేవుళ్ళు లాంటి వాళ్ళు ఇంట్లో ఉండిపోయారు, మిగతా కుర్రాళ్ళు కాస్త మంచివాళ్ళు తన కొడుకులు బావలు బావమరుదులు తమ్ముడు సాత్యకి, యాదవులకి సేనాధిపతి అయిన కృతవర్మ, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని సముద్ర తీరానికి వెళ్ళాడు. రకరకాల పిండి వంటలు వండారు, మంచి అత్యద్భుతమైనటువంటి ఘుమఘుమలాడిపోతున్న కారపు సరుకులు వండుకున్నారు. ఈ కూడ వచ్చేటప్పుడు కొంతమంది ఏం చేశారంటే వారుని వాహిని తెచ్చారు, మద్యం కూడా తెచ్చారు, పేపాలకి పేపాలు తెచ్చారట. పరమాత్ముడు ఉన్నాడు పోనీ ఆయన దగ్గరన మన అలవాటు దాచుకుందాం అనుకోకుండా, ఆ కృష్ణుడు ఉంటే మాత్రం ఆయన పుచ్చుకుంటే ఏమన్నా అంటాడా, ఆయన దారి ఆయన ఆయన పాలు తాగుతాడు, మనం ఈ పాపాలు తాగుదాం అనుకుని చెప్పారండి. 250,000 పేపాలు తెప్పించారు టేక వాళ్ళు, అన్ని కడవలు, అంటే వాళ్లతో పాటు చుట్టుపక్కల వాళ్ళకు కూడా తాగిద్దామని ఇన్ని కడవలు తెచ్చక్కడ పెట్టి, కృష్ణ సరదాగా వచ్చాం కాస్త మేము మాలో మేము తాగద్దా ఆనందం పొద్దద్దా అంటే కృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ మీ ఇష్టం అన్నట్ట. అంటే జరగబోయేదానికి తెలుసు కనుక ఆయన దూరంగా ఉన్నాడు. ఇహ చూడండి వీళ్ళంతా ఈ కడవల దగ్గరకు వచ్చి పెద్ద పెద్ద బాణల లాంటి చెంబులు తీసుకుని చెంబుతో తాగేయడమే, మంచి హితమిళిత మహాహాలారసము అన్నారు. అది ఘుమఘుమలు ఆడిపోతున్న సువాసనలు యాలకులు మొదలైన వేశారట, రకరకాల ఫలములు కూడా అందులో కలిపారు. అటువంటి ఒక హితమైన దుర్వాసన రాని కల్లుటది, దానికి వారుణి అని పేరు. అటువంటి వారుని తెగ తాగారు. ఈ తాగుతున్నప్పుడు దాంతోపాటు రకరకాల పిండి వంటలు కూడా తెచ్చుకున్నారుగా. మరి ఈ తాగుడికి తిండికి సంబంధం ఏమిటో అనేది తాగుబోతులను అడగాలి. దీంతోపాటు దీన్ని కూడా నంచుకు తినడం మొదలెట్టారు. ఇక ఇక్కడ దాకా తాగాక వాళ్లలో వాళ్ళకి కబుర్లు రావడం మొదలెట్టాయి. మనం యాదవులు అందరం గొప్పవాళ్ళమే, కానీ ఇందులో మా భోజవంశం గొప్పది అన్నాడు ఒకడు. కృతవర్మ అని యాదవులకి సేనాధిపతి ఉన్నాడు అండి, వాడేమో కంసుని యొక్క శాఖ చెప్పాక. వీళ్లలో కూడా చాలా కులాలు బళ్ళి తేడా ఉన్నాయి. బాబో ఈ కులాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో, 5-6 కులాలు ఒక కులమే అనుకుంటామా, అందులో మళ్ళీ బోల్డ్ శాఖలు అనమాట. యాదవుల్లో కూడా 16 శాఖలు ఉన్నాయి, అందులో ఒకటి భోజశాఖ. మేము భోజశాఖ వాళ్ళం, మహారాజులం, అందుకే కంసుడు గారు రాజు, వాళ్ళ నాన్నగారు ఇప్పుడు ఉగ్రసేనుడు రాజు, కృష్ణుడు యాదవుడు, ఆయనకి రాజ్యార్హత లేదుగా అన్నాడు కృతవర్మ తాగుడు మైకంలో. అనగానే సాత్యకి లేచి, ఏయ్ మా అన్నయ్యని అంటావా, మా అన్నయ్య ఎంత మహానుభావుడు, నువ్వు దుర్మార్గుడివి, నువ్వు నీచుడివి, కౌరవులకి సాయం చేసావు, రాత్రిపూట అశ్వత్థామతో కృపాచార్యుడితో వెళ్ళి నిద్రపోతున్న ఉప పాండవుల్ని ద్రౌపది కొడుకులు చంపావు, నువ్వు దుర్మార్గుడు కాబట్టే ఈ సత్యభామ యొక్క తండ్రి చావుకి మూలకారకుడు అయ్యావు అని సత్యభామకే చూశాడు. దాంతో సత్యభామకి పాత రోజులు గుర్తుకొచ్చి కృతవర్మ అక్రూరుడు రెచ్చగొట్టబట్టేగా శతధనుడు ఆ రోజున తన తండ్రిని చంపాడు, అందుకని ఈ పాత కథ మర్చిపోకూడదు మనం. శమంతకోపాఖ్యానంలో ఆ ఘట్టం వచ్చింది. ఇప్పుడు ఆవిడ కళ్ళు ఎర్రబడగా భర్తకేసి చూసింది, కృష్ణుడేం మాట్లాడలేదు. అప్పుడు సాత్యకి లేచి, వదిన నువ్వేం భయపడకు, ఈ దుర్మార్గుడు మీ నాన్నగారిని చంపాడా, నేనున్నానుగా నీ మరిదిని అని కృష్ణుడి తమ్ముడు సాత్యకి వరలోంచి కత్తి అమాంతంగా తీసి వెళ్ళి ఆ కృతవర్మ తలబట్టును ఒక్క దెబ్బకి నరికి వదలబారేశాడు ఈ మైకంలో. అసలు మొదటి నుంచి కృతవర్మకి సాత్యకి కొంచెం పచ్చగడ్డేస్తే భగ్గం అనేది. సాత్యకేమో పాండవుల అంటే చాలా భక్తి, అర్జునుడి శిష్యుడు, కృష్ణుడికి తమ్ముడు కాబట్టి. యుద్ధరంగంలో కృతవర్మ కౌరవుల వైపు ఉన్నాడు, సాత్యకి పాండవుల వైపు ఉన్నాడు. దాంతో ఈ సాత్యకి కృతవర్మకి మధ్యలో తగాదా ఎప్పుడు వచ్చినా ఈ సాత్యకి కృతవర్మను చితక్కొట్టి పారేసేవాడు. కృతవర్మ ఈ సాత్యకి ముందు నిలబడలేడు. ఆ కసి ఏదైతేనే మొత్తం మీద ఈ మహానుభావులైన ఋషుల యొక్క శాపం ఫలించి ఒక్క దెబ్బకి మొదట అలా మొదలెట్టాట, తల నరికాడు. ఇంకా కృతవర్మ బంధువులందరూ సాత్యకి మీద పడిపోయారు. ఈ సాత్యకిని రక్షించడం కోసం సాత్యకి చుట్టాలు పడ్డారు. ఈ విధంగా వీళ్లలో భోజులు, యదువులు, వృష్ణివంశులు, కుకురుశాఖ, అంధకశాఖ, దాశారహశాఖ, సాత్వత శాఖ, గవాంశాఖ, ఈ శాఖల వాళ్ళందరూ కత్తులు పుచ్చుకుని ఎవరు ఎవరిని కొట్టుకుంటారో తెలియట్లా. ఈ తాగుడు మైకంలో వాడిని వాడే కొట్టేసుకుంటున్నాడు ఒక్కొక్కడు. ఈ కొట్టుకోవడంలో కత్తులు విరిగిపోయాయి, ధనుస్సులు విరిగిపోయాయి. అప్పుడు ఆయుధాలు లేక ఆ పక్కనే తుంగగడ్డి పెరిగి ఉంది, ఆ తుంగగడ్డి పీక్ కొట్టుకోవడం మొదలెట్టారట. అప్పటికే కృష్ణుడు అన్నాడు, ఒరే ఆ తుంగగడ్డి తోలికి వెళ్ళకండిరా, తుంగలోకి వెళ్ళిపోతారన్నాడు ఆయన. అయినా వినిపించుకోలేదు. ఇంతకీ ఆ గడ్డి ఏమిటి, ఈ రోకలు అరగదీయగా ఆ రసను వెళ్ళి గడ్డిగా మారింది. అందుకే ఒక గడ్డి పరకతో పక్కవాడిని కొట్టగానే వాడి తలని ఇనప రోకలతో కొడితే ఎలా పగిలిపోతుందో అలా పగిలిపోయిందిట. మొత్తం ఒకళ్ళొకళ్ళు కొట్టుకుని ప్రజ్యుమ్నుడు, సాంబుడు, గదుడు, చారణుడు, సాత్యకి అనే తేడా లేకుండా ఒక్క బలరామ కృష్ణులు తప్ప మిగతా వాళ్ళు చచ్చిపోయారు. ఈ చచ్చిపోతున్న వాళ్ళు కొంతమంది వచ్చి బలరాముడిని కృష్ణుడిని కొట్టడం మొదలెట్టారు. దాంతో బలరామ కృష్ణులు కూడా ఈ గడ్డితో వాళ్ళని కొట్టి చంపేశారు. మొత్తం మీద ఒక్క గుర్రము, ఒక్క రథము, ఒక్క వ్యక్తి లేడు ఒక్క బలరామకృష్ణులు తప్ప. అప్పుడు బలరాముడు, కృష్ణ యాదవులు మొత్తం నశించారు, ఇంకా నేను ద్వారకా రాను అని ఆ క్షణమే తన రోకలి నాగలి సముద్రంలోకి విసిరేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. సముద్రంలోకి చూస్తూ ఉండగలా వెళ్ళిపోయి ఆదిశేషుల్లో కలిసిపోయాడు ఆయన. ఆయన అలా వెళ్ళిపోయాడు. ఇంకా శ్రీకృష్ణ పరమాత్ముడు, ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ గోలోక నివాసులు, అందుకని గోలోకానికి రాధాదేవి సన్నిధానానికి ఈ చచ్చిన యాదవులందరినీ పంపాడు. వీళ్ళంతా సామాన్యులు కాదు, ఇలా కొట్టుకు చచ్చి వెళ్ళి గోలోకానికి పోయారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అక్కడికి దూరంగా వెళ్ళి ఆ ద్వారకాలో ప్రభాస క్షేత్రంలో ఓ చోట బాగా అడవి పెరిగింది. ఆ అడవి దగ్గర కాలు మీద కాలు వేసుకుని ఇలా ఊపుతున్నట్ట. అలా ఊపుతుంటే ఆయన అరికాలు ఎర్రగా తామర పువ్వులా ఉంది. ఆ ఎర్రగా ఉన్న అరికాలుని, తామర పువ్వులా ఉన్నటువంటి అరికాలుని అక్కడికి వచ్చిన ఒక బోయవాడు చూశాడు. వాడి పేరు జరుడు. వాడు ఇంత పూర్వం ఈ రోకలి యొక్క చివర మిగిలిపోయిన ఇనప ముక్కని తన బాణమునకు ముల్లుగా చేసుకున్నవాడు. వాడు ఆ ఇనప బాణం ముక్క తీసి, ఓహో ఎర్రగా నోరు తెరిచినట్టుంది ఇదేదో, ఇది లేడి పిల్ల, ఈ లేడి పిల్లని, లేత పిల్లని కొట్టుకుంటే ఈ పూట మాంసం బాగా దొరుకుతుంది. అందులో ముదురు లేడి కంటే లేత లేడి మాంసం అంటే వాడికి బాగా ఇష్టంట. అందుకే పాపం కృష్ణుడి యొక్క ఎర్రని పాదాన్ని చూచి అది లేడి నోరనుకుని వెంటనే చెవిదాకా బాణం లాగి ఎక్కుపెట్టి విడిచిపెట్టాడు. ఈ బాణం వెళ్ళి శ్రీకృష్ణుడి యొక్క పాదానికి పటక్కన తగిలింది. వెంటనే కృష్ణుడు ఒక్కసారి హా హా అన్నట్ట. ఈయన కంగారు పడి అనవసరంగా ఎవడం మగవాణ్ణి కొట్టినట్టున్నాను, మనిషిని కొట్టినట్టున్నానని దగ్గరకు వచ్చి చూస్తే పొదలో శ్రీకృష్ణుడి పాదం లోపల నుంచి ఇలా బయటకు వచ్చేసింది ఆ బాణం. అది చూచి ఏడుస్తూ, పరమ పాపాత్ముడి ప్రభువు నిన్నానే కొట్టింది, ఇంతకాలం మమ్మల్ని అందరినీ రక్షించిన ప్రభువుని శ్రీకృష్ణుడు కొట్టానంటే ఆయన చిరునవ్వు నవ్వి, ఒరే నాయన నువ్వెవడోరా కొట్టడానికి, నేనే కొట్టించుకున్నానురా, పూర్వజన్మలో నువ్వు వాలివి, అప్పుడు చెట్టు చాటు నుంచి కొట్టాను, నువ్వు అప్పుడు నన్ను కొంచెం తెప్పావు, అందుకని ఆ రుణం ఇలా తీర్చుకుని నన్ను చంపే అవకాశం నీకు ఇచ్చాను అన్నాడు ఆయన. అది అసలు రహస్యం. వాడు ఎవడో కాదు, వాలి. ఎప్పుడు పరమాత్ముడు ఎవరినైనా తప్పనిసరి పరిస్థితుల్లో చంపవలసి వస్తే మళ్ళీ వాడికి తనని చంపే అవకాశం ఇస్తాడట. నాయన యాదవ వంశం నశించిపోయింది, నేను కూడా అవతారం చాలించి నా స్వధామానికి, వైకుంఠానికి వెళ్ళాలి. వెళ్ళాలంటే నా అంతట నేను వెళ్ళకూడదు. అందుకే ఋషుల యొక్క శాపాన్ని యాదవ వంశంలో పుట్టిన నేను కూడా స్వీకరించి ఆ రోకల యొక్క ముళ్ళు నీకు అందేలా చేసి నీ బాణంతో నన్ను కొట్టించుకున్నాను అనగా నేను పాపాత్ముడి ప్రభువు నాకు ప్రాయశ్చిత్తం లేదన్నట్ట. ఇక్కడ నిజంగా మూలంలో చెప్పారు ఆయన నవ్వి, నువ్వు పూర్వజన్మలో నా ద్వారా చంపబడ్డావు గనక నేను ఆ ప్రాయశ్చిత్తాన్ని నీ రూపంలో తీర్చుకున్నాను, నీకేం పాపం లేదు, ఇదిగో ఈ క్షణమే నీకు స్వర్గం ఇస్తున్నాను, వైకుంఠం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రాముడి యొక్క ధర్మాన్ని నిందించాడు ఆయన. రాముడిని నిందించడం కాదు, రాముడు ధర్మవేత్త, రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మమును నిందించడం వల్ల నువ్వు మళ్ళీ జన్మెత్తావు. అదే ఆనాడు నువ్వు నన్ను తిట్టినా నాకేం అనిపించేది కాదు, కానీ రామధర్మాన్ని తిట్టావు గనక మళ్ళీ జన్మెత్తావు. ఆ జన్మలో పాత పాపానికి ప్రాయశ్చిత్తంగా నన్ను కొట్టావు, ఇప్పుడు నువ్వు ఆనాడు నన్ను తిట్టకుండా ఉంటే, ధర్మాన్ని తిట్టకుండా ఉంటే శాశ్వతంగా వైకుంఠం వచ్చేది, కానీ నువ్వు ధర్మ నింద చేసావు గనక వైకుంఠం రాదు, స్వర్గమే వస్తుందని స్వర్గానికి పంపాడు. శరీరముతో పాటు స్వర్గానికి పంపేశాడు వాడిని. స్వర్గంలో కొంతకాలం ఉండి మళ్ళీ భూమి మీద వచ్చే జన్మ ఎత్తుతాడనమాట, మళ్ళీ పుడతాడు ఆయన. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటనమాట, పరమాత్మని తిట్టినా ఆయన ఏం అండవు, కానీ వేదములను, వేదములలో ఉన్న ధర్మములను, ఆ ధర్మములను చెప్పే మమ్మల్ని తిడితే మాత్రం పరమాత్ముడు వాడికి మోక్షం ఇవ్వడు. వాడు ఎంత పుణ్యం చేసినా దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసుకోవలసిందే. ఈ విధంగా బోయవాడిని పంపేశాట. ఆ సమయంలో మా పరమాత్మ ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని రథం తోలుకుంటూ ఆయన సారథి దారుకుడు వచ్చాడు. దారుకుడు వచ్చి రావడంతో శ్రీకృష్ణుడు అలాగా కాలు ఊపుతూ కింద పడిపోయి ఉండడం చూశాడు. ఆయన కాలు నుంచి రక్తం కారడం చూశాడు. సారథి కదండి పాపం, వెంటనే కళ్ళీళ్లు పెట్టుకుని రథంలోంచి కిందకి దిగి కృష్ణ కృష్ణ అని వచ్చాట. అప్పుడు తమాషా జరిగిందండి, ఆయన రథంలోంచి దిగాడో లేదో రివ్వుమని రథం ఆకాశానికి ఎగిరిపోయింది. ఇక మళ్ళీ రథం కనబడలేదు, జెండా లేదు, గుర్రాలు లేవు, అసలు రథమే లేదు. ఈయన తెల్లబోయాడు. అర్థమైందా, ఆ రథం ఇంకా నీ దగ్గర ఉండదు, దానికి నాతో పనున్నంత వరకు ఇక్కడుంది, నేనే అవతారం చాలిస్తూ ఉంటే ఇంక రథం ఎందుకు ఉంటుంది, ఇంకా నువ్వు సారథివి కాదు, నీ ఉద్యోగమూ లేదు సద్యోగమూ లేదు. నాయన ఇక నువ్వు ఈ రథం సంగతి వదిలేసి ద్వారకానగరానికి వెళ్ళు. నేటికి మూడవ రోజు అర్ధరాత్రికి మొత్తం ద్వారకానగరం అంతా సముద్రుడు ముంచెత్తేస్తాడు, అందులో ఎవ్వడూ మిగలడు. ఈలోపు వాళ్ళందరినీ బయటికి పంపించేయి. అర్జునుడు మరి ఆ చేపట్లు ఇక్కడికి వస్తున్నాడు. అర్జునుడిని నువ్వు వెంట పెట్టుకెళ్ళి నా ఆజ్ఞగా అందులో మిగిలిన ఆడవాళ్ళందరినీ రక్షించమను. ద్వారకలో ఎవడు మిగిలినా నేటికి మూడో రోజు అర్ధరాత్రికి వాళ్ళందరూ నాశనం అయిపోతారు. కాబట్టి ద్వారకలో ఇంకెవరిని ఉండనివ్వద్దు, అందరినీ బయటికి పట్టుకుపో, ఇది నా ఆజ్ఞ. అర్జునుడు నన్ను తలుచుకుని ఎక్కువ ఏడవకూడదు, జ్ఞానంతో ఉండమని చెప్పు, ఎందుకంటే అర్జునుడు నేను లేకపోతే ఉండలేడు. కాబట్టి అతనికి ధైర్యం చెప్పు, నువ్వు కూడా ఏడవద్దంటే పాపం దారుకుడు ఏడవకుండా ఎలా ఉంటా ప్రభు అన్నాడు. నిన్ను చూడని కన్నులు నిష్ఫలములు, నిన్ను నుడువని జహ్వత నీరసంబు, నిన్ను చూడని దినములు నింద్యములగు, కన్నులను చూచి నన్ను నుగారవింపు. ప్రభు కృష్ణ నువ్వు కళ్ళు మూసేస్తావా, నీ కళ్ళు పూర్తిగా విప్పార్చి నన్ను చూడు. నీ పవిత్రమైన అందమైన చంద్రుడి కాంతిని వెదజల్లే ఆ నేత్రాలు మూతపడకూడదు, నన్ను చూడు. నువ్వు లేకపోతే ఆ రోజు పనికి మారిన రోజు నాకు అమావాస్య అయిపోతుంది, కటిక చీకటి అయిపోతుంది, గ్రహణం అయిపోతుంది నాకు. నిన్ను కృష్ణ కృష్ణ అని నాలుకతో పిలిస్తే అప్పుడు ఆ నాలికకి ఆనందం కలుగుతుంది, నీవు లేకపోతే ఈ నాలుక నీరసం అయిపోతుంది. నువ్వు లేని ఈ లోకం లోకం కాదు, నింజమైపోతుంది అంటూ ఉంటే, నాయనా నీకెంతో బోధించాను, నువ్వు నన్ను తలుచుకో, నా వాళ్ళందరినీ రక్షించు, ఈ విషయం వసుదేవుడికి చెప్పు, నాతో రాదలిచిన వారిని అందరినీ అగ్నిప్రవేశం చేసి వైకుంఠానికి రమ్మను అంటూ ఉండగా పైనుంచి దేవతలు చూడటం మొదలెట్టారు. కృష్ణ ఇంకా నువ్వు వైకుంఠానికి రా అన్నారట. నేనేమో ఈయన ఉండమంటే మీరు రమ్మంటారేమిట్రా బాబు అంటాడు పాపం దారుకుడు. ఆ పరమాత్ముడు అంతటా ఉంటాడని తెలిసినా చూస్తేగా నా సంతోషం ఉండదండి ఆయనకి. అందుకని ఈయన ఏడుస్తున్నాడు. దేవతలు పుష్పాలు వర్షం కురిపిస్తున్నారు. బ్రహ్మదేవుడు, రుద్రుడు, ఇంకా మహానుభావులైనటువంటి సకల దిక్పాలకులు, నవగ్రహాలు, నక్షత్రాలు అందరూ ఆకాశంలో బారులు తీరారు. కృష్ణుడు ఈ శరీరములోంచి తన ప్రాణమును ఎలా పైకి తీసుకెడతాడో చూద్దామనేటి వాళ్ళ కోరిక. కృష్ణుడి యొక్క దివ్య తత్వం పైకి ఎప్పుడు వస్తుందా? మందైతే ఆత్మ అంటాం, ఆయనది పరమాత్మ కదా, అందుకని దివ్య పరమాత్మ ఎప్పుడు పైకి వస్తుందో దాని మీద పువ్వులు పోద్దామని అందరూ పాపం దండలు పట్టుకుని కూర్చునున్నారు. కానీ చిత్రం చెప్పమంటారా, దేవాదయో బ్రహ్మ ముఖ్యాహ నవిశంతం స్వధామని. కృష్ణుడు సెకనులో కోటవ వంతుట, సెకన్ అంటేనే ఎంత స్వల్పం అండి, సెకనులో కోటవ వంతు కంటే తక్కువ కాలంలో ఎవరికి కనపడకుండా టిక్కన తన శరీరంలోంచి తన శక్తిని ఉపసంహరించి వైకుంఠంలో కల్పించాడు. అసలు ఆ మెరుపు కూడా లేదట. దాంతో దేవతలంతా ఇదేంట్రా, శరీరంలో ప్రాణము లేదు, ఆయన ఆత్మ కానీ కనపడలేదేమిటి అని ఆ పువ్వులు బుచ్చుని నిరాశగా ఉండిపోయారు. బ్రహ్మ వంటి వాడు నిరంతరం శ్రీ మహావిష్ణువు యొక్క నాభిలో నివసించే పరమాత్ముణ్ణి చూడలేకపోయాట. అయ్యో నాన్న, మాకు కనపడకుండా వెళ్ళిపోయావు, ఇంత మహిమ నీది అనుకున్నారట వాళ్ళు. చిత్రం ఏమిటంటే, శరీరములో ఉన్న పరమాత్మ తన తత్వాన్ని విడిచిపెట్టకుండా శరీరంతో పైన కలిసిపోవచ్చు, కానీ కొన్ని కారణముల చేత ఇక్కడ అట్టే పెట్టాడు ఆయన. తన ఆత్మని మళ్లీ వైకుంఠంలో ఉపసంహరించాడు. టక్కున విష్ణువులో కలిసిపోగానే ఈ భూలోకంలో ఉన్న శంఖ చక్రాలు ఆయన చేతిలోకి వచ్చేసాయి. ఆదిశేషుడు ముందే వచ్చి ఆదిశేషుడిలో కలిసిపోయాడు. గరుడ ధ్వజం అయిపోయింది. వేదములు వచ్చి ఆయన చేతుల్లోకి వచ్చాయి. బ్రహ్మాదులంతా నిరాశతో వైకుంఠానికి వచ్చి, నీ అవతార సమాప్తిని చూడకుండా చేసావా అంటే, నా అవతార సమాప్తిని మీరు చూస్తే తట్టుకోలేరు. ఆ అవతారం బయటకు వస్తున్నప్పుడు, అనగా నా పరమాత్మ యొక్క దివ్యజ్యోతి బయటకు వస్తూ ఉంటే, దాన్ని చూసిన వాళ్ళు ఒక్క లక్ష్మి తప్ప ఇంకెవరికైనా గుడ్లు పేలిపోతాయిట. అంత భయంకర కాంతి అది. అందుకే ఆ కాంతిని మీకు కనబడకుండా చేశాను అన్నాడు. మళ్ళీ ఆ పరమాత్ముడు యథాప్రకారంగా వైకుంఠధాముడు అయిపోయాడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యకం. ఎప్పుడైనా మళ్ళీ భూలోకంలో అధర్మం పెరిగితే, పాపాత్ములు బాగా పెచ్చు పెరిగి విచ్చలవిడిగా రెచ్చిపోతే, అప్పుడు ఆయన ధర్మ సంస్థాపనకి, అధర్మాన్ని అణచడానికి తనను తానే సృష్టించుకుంటాను, అప్పటిదాకా ఇక్కడే ఉంటానన్నాడు ఆయన. ఇంకా దారుకుడు ఆ సమయంలో ఈ శరీరాన్ని ఏం చేద్దాం అనుకున్నట్ట. అర్జునుడు పరుగు పరుగున వచ్చాడు, ఆ భావాన్ని కౌగిలించుకున్నాడు. చూస్తూ ఉండగా జగన్నాథస్వరూపం బై ఉండే శ్రీకృష్ణ విగ్రహంబు జడధి ప్రాంతంబున జగన్నాథస్వరూపం బై ఉండే, అందుకని శరీరం విడిచిపెట్టాట. శ్రీకృష్ణుడి శరీరం ఒక అందమైన విగ్రహంగా మారిపోయింది. అదే ఇప్పుడు ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడి యొక్క విగ్రహం. కలియుగాంతం వరకు ఈ శరీరముతో లోకాన్ని అనుగ్రహించాలనుకుని ఆయన తన శరీరాన్ని విడిచిపెట్టి పరమాత్మలో కలిసిపోయి తన శరీరమును అందమైన కృష్ణ విగ్రహంగా మార్చాడు. ఆ విగ్రహాన్ని ద్వారకలో ప్రతిష్ఠించారు ఆదిశంకరాచార్యులు వారు, మన కులగురువు. ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. చాలా కాలం పోతన గారు కూడా భాగవతంలో ఏమన్నా రాశారంటే, పోతన భాగవతంలో చూడటి కింద శ్రీకృష్ణ విగ్రహంబు జలధి ప్రాంతంబున జగన్నాథస్వరూపం బై ఉండే అని రాశారు. అంటే శ్రీకృష్ణుడి యొక్క ఈ శరీరం మన దృష్టిలో భౌతిక శరీరం, కానీ అది పరమాత్మ శరీరం, దివ్య శరీరం. అది సముద్ర తీరంలో ఒక విగ్రహం అయిపోయిందిట, జగన్నాథ విగ్రహం అయ్యింది. ఆ విగ్రహం సముద్రంలో కలిసిపోయింది. అక్కడికి వచ్చి శంకరాచార్యులు వారు ఆ ప్రాంతంలో, ఇక్కడ శ్రీకృష్ణుడు విగ్రహ రూపంలో దొరుకుతాడు, ఆయన శరీరం విగ్రహ రూపంలో ఉందనగానే సముద్రంలోంచి ఆ విగ్రహం పైకి తేలింది. దాన్ని పట్టుకొచ్చి అక్కడ ప్రతిష్ఠించి అక్కడ పశ్చిమామ్నాయ శంకరపీఠ నిర్మాణం చేశారన్నమాట. అది ఇప్పుడు అక్కడ ద్వారకాపీఠం అని ఉంటుంది. ఆ ద్వారకాపీఠాధీశ్వరుడు అంటే ఆదిశంకరుడే. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళి ద్వారక వెళ్ళి ఆ కృష్ణుని చూశారంటే, ఆ విగ్రహాన్ని చూశారంటే, సాక్షాత్తు ద్వాపర యుగములో లీలలు చేసి 128 ఏళ్లు బతికిన కృష్ణుణ్ణి చూసినట్లే. రోజుకు 7 సార్లు అక్కడ జెండాని మారుస్తారు. అది కృష్ణుడి యొక్క నియమం. 7 ధాతువులతో కూడిన జెండా అదనమాట. ఆ తర్వాత అర్జునుడు కృష్ణుడి శరీరం తగలబెట్టడానికే లేకుండా అయిపోయింది మరి. తక్కిన వాళ్ళందరికీ దహన సంస్కారాలు చేసి ఈ విషయాన్ని చెప్పగానే వెంటనే వసుదేవుడు, రోహిణి, దేవకి ప్రాణం విడిచిపెట్టేశారు. ఈ మాట విన్న రుక్మిణి మొదలైన వాళ్ళంతా శ్రీకృష్ణ పరమాత్మను తలుచుకుని అగ్నిలో దూకారు. దూకిన వాళ్ళు దూకినట్టు వైకుంఠానికి పోయారు. అలాగే ప్రద్యుమ్నుడి భార్యలు, సాంబుడి భార్యలు అందరూ సమాధిలోకి వెళ్ళిపోయారు. ఒక్క 16,000 మంది ఉన్నారే శ్రీకృష్ణుడి భార్యలు, వాళ్ళు మాత్రం 3 రోజులు అయ్యేలోపు అర్జునుడితో పాటు బయటకు వచ్చారు. బయటికి రావడంతో ఒక్క కృష్ణుడు నివసించిన భవనం తప్ప తక్కింది మొత్తం ద్వారకంతా సముద్రంలో పూర్తిగా కొట్టుకుపోయింది. సముద్రుడు ముంచెత్తాడు. ఆనాడు కృష్ణుడు నివసించిన కొంచెం భవనమే ఇప్పుడు ద్వారకాపీఠం, కంచిపీఠం. మన శృంగేరిపీఠం ఎలా స్థాపించారో శంకరాచార్యులు వారు దక్షిణంలో ఇక్కడ, అలాగే తూర్పు దిక్కునేమో ఆయన పూరి జగన్నాథస్వామి సన్నిధానంలో ఒక పీఠం, పూర్వామనాయ పూర్తిగా చెప్పాలంటే దక్షిణామనాయ పశ్చిమామనాయ ఉత్తరామనాయ అని నాలుగు పీఠాలు స్థాపించారు. అందులో పశ్చిమ దిక్కులో ఉన్నది పశ్చిమామనాయ శంకర పీఠం అన్నమాట. ఆ పీఠానికి పక్కనున్న కృష్ణుడు నివసించేటటువంటి ఆ మందిరం ఉన్నదే, అది పూర్వకాలంలో కృష్ణుడు అక్కడే ఉన్నాడు. ఆ భవనాలు పోయాయి, అక్కడ ఆలయాన్ని మాత్రం నిర్మాణం చేశారు. అంటే కృష్ణుడు నివసించిన కాస్త స్థలము తప్ప తక్కిన స్థలమంతా, ద్వారకంతా కూడా పూర్తిగా సముద్రంలో ముంచెత్తేశాడు సముద్రుడు. అది మానవులకి కనపడకూడదు కనుక అతీతమైన దివ్యశక్తి కలిగిన ఆ ఆభరణాలు, శిల్పఖండాలు అన్నీ ఇప్పుడు ప్రస్తుతం ద్వారకలో సముద్రంలో అడుగునున్నాయి. వాటిని ఎంతో కష్టపడినా కొంచెం కొంచెం స్తంభాలు చూడగలుగుతున్నారు తప్ప నగరం కనబడుతోంది. ఆ నగరంలోకి ఒక్కళ్ళు వెళ్ళలేకపోతున్నారు, తీయలేకపోతున్నారు. ఈ మధ్యకాలంలో ఎంత ప్రయత్నం చేశారండి, ఆ ప్రయత్నం చేసిన మహానుభావుని ఏలూరు తీసుకొచ్చి సన్మానం చేశారు. ఆయన పేరేమిటో ఒకసారి కనుక్కుంటే మడుపల్లి మోహన్ గుప్తా గారిని ఏలూరులో గొప్ప పారిశ్రామికవేత్త ఉన్నారు. ఆయన సన్మానం చేసినప్పుడు ఆ సభకు వెళ్ళా, ఆయన మొత్తం ఆ వీడియో చూపించాడు. ఇప్పటికీ ద్వారక అడుగున మహాశోభతో ఉన్నది. ఎప్పుడన్నా వీలుంటే ఆ వీడియో చూడండి. ఆ వీడియో యూట్యూబ్లో కూడా పెట్టారు. మొత్తం మీద శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా అవతార సమాప్తి చేశాక అందరూ నశించారు, భార్యలు మాత్రం మిగిలారు. ఆ భార్యల్ని రక్షించలేకపోయేటండి పాప అర్జునుడు. దొంగాళ్ళు వచ్చి భార్యలు ఎత్తుకుపోయారు, దొంగాళ్ళని చంపలేకపోయాడు, గాండీవం ఎత్తలేకపోయాడు అర్జునుడు. కృష్ణుడు ఉన్నంత వరకు ఈ గాండీవంతో ఎన్ని పనులైనా చేశాడు. ఒక్కసారి కృష్ణుడు వెళ్ళిపోగానే గాండీవం ఎత్తలేక నానాయాత్ర పడి చివరికి దొంగల చేతిలో కృష్ణుడి భార్యలు వదిలిపెట్టాడు. దీన్ని బట్టి అర్థమవుతుందా, కృష్ణుడికి భార్యలైనా సంపూర్ణమైన భక్తి కృష్ణుడి మీద లేక చివరికి దొంగల పాలయ్యారు. కాబట్టి భగవంతుడి దగ్గర ఉన్నంత మాత్రం చేత ఉపయోగం లేదు. భగవంతుని మీద సంపూర్ణ విశ్వాసం లేకపోతే ఇలాగే అయిపోతారు. ఆ తదనంతరం పాండవులు కూడా తమ శరీరాన్ని విడిచిపెట్టారు. ఓ పరీక్షిణ నరేంద్ర, అదిగో ఆనాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ దివ్యానుగ్రహంతో బతికిన నువ్వు అభిమన్యుని కుమారుడివి, ఇంకా ఈ రోజుతోటి నీకు కూడా శరీరం విడిచిపెట్టవలసిన యోగం పడుతున్నది. కానీ నిన్ను చంపేవాడు తక్షకుడు కాదు, చచ్చేవాడు వినువు కాదు. నీ ప్రాణము ఆ పరమాత్మే, నిన్ను చంపే తక్షకుడు పరమాత్మే, ఈ సృష్టి అంతా పరమాత్మ స్వరూపం. నువ్వు జ్ఞానంతో ఉండు. ఏ ను మృతుండ నవ్వుదున నీ ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము, ఏ ను మృతుండ నవ్వుదున నీ ఎంత భయంబు మనంబు లోపలన్ మానుము, సంభవంబు గల మానవ కోటికి చావు నిక్కమౌ కాన హరిందలంపుము, హరింతలంపుము ఇక కల్గదు జన్మము నీకు ధాత్రిలో, మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యముల్. నాయనా పరీక్షణ నరేంద్ర, నీకు శాపం తగిలింది గనక, శృంగి శాపం తగిలింది గనక ఈరోజుతో ఆయువు తీరిపోతోంది, చచ్చిపోతున్నావు. కానీ భయపడకు, నేను చచ్చిపోతాననే భయంకరమైన బాధ మనస్సులోంచి విడిచిపెట్టు. ఈ భూమి మీద శరీరం ధరించిన వాడెవడైనా సరే ఇవాళ కాకపోతే రేపైనా శరీరం విడిచిపెట్టక తప్పదు. ఒకరోజు అటు ఇటులో ప్రతి వ్యక్తి పోక తప్పదు. ఇక్కడ ఈ ఆస్తులు, ఈ భవనాలు, ఈ చదువులు, ఈ సమస్తం ఇక్కడే విడిచిపెట్టేస్తాం, మన దారిని మనం వెళ్ళిపోతాం. మనం చేసుకున్న పుణ్యమే మనతో కూడా వస్తుంది. కాబట్టి చావు నిక్కమని గ్రహించి నిరంతరం హరినామస్మరణ చెయ్యి. పద్మాకర్ గారు పురాణం చెబుతున్నప్పుడు 40 రోజులు ఒక్కరోజు కూడా మానకుండారా, కనీసం ఒక్కరోజైనా విను. ఇలా భక్తితో హరికథ వింటే, హరిస్మరణ చేస్తే ఇక కలగదు నీకు ధాత్రిపై, భూలోకంలో మళ్ళీ మానవ జన్మెత్తవు. మానవనాథ పొందెదవు మాధవలోక నివాస సౌఖ్యములు, మహారాజా శాశ్వతముగా వైకుంఠం పొందుతావు అన్నాడు. అనగానే సుకుడికి నమస్కరించాడు ఆయన. ఇదంతా పరీక్షిత్తుకి సుకుడు చెప్పిన విషయం మళ్ళీ మనం మర్చిపోకూడదు. ఎన్నాళ్ళుగా ఆఖరణ సుకుడికి సన్మానం చేశాడు, సుకుడు వెళ్ళిపోయాడు. ఆయన అలా వెళ్ళగానే సాయంకాలం కాబోతుండగా తక్షకుడు వచ్చాడు, కాటు వేశాడు, వెంటనే ఆయన సమూలంగా బూడిదైపోయాడు. తక్షకుని యొక్క భయంకరమైన విషాగ్ని జ్వాలలకి నశించగానే కోపంతో జనమేజయ మహారాజు గారు సర్పయాగం చేసి తండ్రికి పరలోక క్రియలు ఆచరించాడు. ఇదంతా సౌనకాదులకు సూతుడు చెప్పి, మహానుభావులారా శ్రీకృష్ణుని యొక్క అవతార సమాప్తి, తక్షకుని యొక్క కాటు తిని పరీక్షిత్తు నశించడం, జనమేజయుడు సర్పయాగం చేయటం, ఈ ఘట్టాలు గుర్తుకు తెచ్చుకున్నవాడెవడు అకాల మృత్యువుని పొందడు, హాయిగా సుఖంగా జీవించి సుఖమరణం పొందుతాడు. ఈ భాగవతం సామాన్యమైనది కాదు. ఎంతటి దుర్మార్గుండైనా వైకుంఠానికి పంపించగలిగే దివ్యశక్తి కలిగినది. దీని మహిమని చెప్పారండి, చాలా గొప్ప మహిమ. అసలంతా భాగవతం యొక్క మహిమే మనం తెలుసుకోవాలి. పూర్వం ఒకప్పుడు తుంగభద్ర నదీ తీరంలో, ఇప్పుడు శృంగేరి అంటున్నాం కదా, అక్కడ ఒక ఆయన ఆత్మదేవుడు అని ఉండేవాడు. ఆయన భార్య పేరు ధుంధులి. వాళ్ళకి పెళ్ళయింది. ఆత్మదేవుడికి 1000 ఎకరాల పొలం ఉండేదిట. మంచి డబ్బున్నవాడు, బాగా చదువుకున్న వేద పండితుడు. ఈ బ్రాహ్మణోత్తముడి భార్య పేరు ధుంధులి. ఆవిడ కొంచెం అందంగానే ఉండేది, కానీ కొంచెం గయ్యాళి. పెళ్ళైన 16 ఏళ్ళైనా వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. చివరికి పిల్లలు పుట్టక ఈయన రోజు వెంగ పెట్టుకుని, పెళ్ళై 16 ఏళ్ళయింది, ఆస్తి చూస్తే 1000 ఎకరాలు ఉంది, ఇది కాకుండా ఇక బంగారం చెప్పే అక్కర్లేదు, ఆయనకున్న బంగారం కనుక దానం చేస్తే గుంటూరులో ప్రతి వాడికి 1 కేజీ బంగారం ఇవ్వచ్చట. ఆయన ఇవ్వకుండా పోయాడు కర్మ కదా. అలాంటి వాడికి పిల్లలు లేరు. ఎలాగాని బెంగ పెట్టుకున్నాడు ఆయన. ఒకరోజున అనుకోకుండా ఊళ్ళోకి పురాణం చెప్పడానికి నాబోటి ఒక మంచి సన్యాసి వచ్చాడు. వెంటనే ఈయన పాదాలు పట్టుకుని, ఏమండి పిల్లలు లేరండి, 16 ఏళ్ళయిందండి పెళ్ళయ్యి, మా ఆవిడ మాట ఎలా ఉన్నా నాకు మాత్రం వంశం నాశనం అయిపోతుందనే బెంగ ఉన్నదండి, మీరు అనుగ్రహిస్తే పిల్లలు కలుగుతారు, ఏదైనా ఒక మంచి మార్గం చెప్పండి అంటే ఆయన యగాదిగా చూసి, నీకు సంతాన యోగము లేదు, నీ జాతక ప్రకారం ఎందుకు వచ్చిందయ్యా, హాయిగా నాతో పాటు వచ్చి తీర్థయాత్రలు చేసుకో, పురాణాలు విను, ఎందుకు వచ్చింది, ఎన్నాళ్ళు సంసారంలో ఉంటే మాత్రం సుఖమేమున్నది, పిల్లలు ఉన్నవాళ్ళు ఉన్నారు అని ఏడుస్తుంటే, లేని వాళ్ళు లేరు ఎందుకు ఏడవడం, పిల్లలుంటే ఏం సుఖం, ఎంత బాగా చెప్పాడు ఆయన, కొడుకులు కలుగుదాక ఒక కొన్ని దినంబులు చింత నందనుల్వడమిన ఆయువుల్ బలము బుద్ధియు విద్యయు చాలగల్గగా ఉడుగని చింత కలిగి తను నోలి భజం పని చింత తండ్రికి ఎప్పుడు కడు చింత చేయుదురు పుత్రులు శత్రులుగాక మిత్రులే. పిల్లలు లేకపోతే లేరని బెంగ. తీరా పిల్లలు పుట్టాక ఈ పిల్లలకి ఆయువు ఉంటుందా లేదా, ఆయువు వచ్చాక చదువు వస్తుందా లేదా, చదువుకున్నాక మంచి ఉద్యోగం వస్తుందా లేదా, ఉద్యోగం వచ్చాక మంచి కోడలు వస్తుందా లేదా, ఆ కోడలు గుంటూరులో 4 మెడల్ తెస్తుందా లేదా, ఆ తర్వాత మా మాట వింటుందా లేదా, మమ్మల్ని సరిగ్గా చూస్తుందా లేదా, తీరా పెళ్ళయి మంచి కోడలు వచ్చిన తర్వాత ఆ కోడలు అత్తగారిని మామగారిని నెత్తి మీద పట్టి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, మా పిల్లలు చూడట్లేదో అయి, పిల్లలు చూడటం లేదో అయి, రోజు పొద్దున లేదు సాయంకాలం లేదు ఉపన్యాసానికి వచ్చే ముందు కూడా, ఏమండి మా కొడుకు కోడలు మాతో కలిసి ఉండాలంటే ఏం చెయ్యాలని అడిగేవాళ్ళే నన్ను. ఏదో మీలాంటి మంచి వాళ్ళని పక్కన పెడితే ఎక్కువ మంది అలాగే అడుగుతున్నారు కాబట్టి, తను నోలి భజింపని చింత, ఈ కొడుకు కోడలు తనని సరిగ్గా చూడరేమోనని కొంతకాలం బెంగ. ఈ విధంగా తండ్రికి ఎప్పుడు ఎంతో బాధ కలిగించే ఈ పుత్రులు శత్రులు కాక మిత్రుల, ఎందుకయ్యా ఉన్నవాళ్ళు ఎలాగో పడతారు, లేనివాడివి నీకెందుకు, అందరికీ మంచి కొడుకులు పుడతారా, నీకు యోగం లేదంటే ఏమండి ఎన్ని చెప్పినానండి, ఆ కష్టాల కష్టాలు ఒక ఆనందమేనండి, కొడుకు పుట్టి పురుడు పోసుకుని ఆ పురుడయ్యాక కొంతకాలం బాల్యంతరాలుగా పచ్చం వహించి ఆడవాళ్ళు బాధపడితే అది ఆడవాళ్ళకి ఆనందం అంట, ఇంకా మగవాళ్ళకి మా అబ్బాయి అని చంకన వేసుకుని వాడిని తిప్పుకుని వాడికి ఉపనయనం చేసి వాడు అలరి చేస్తూ ఉంటే వాడిని ఎత్తి మీద అప్పుడప్పుడు ముట్టుకాయలు పెడుతూ వాడికి రకరకాల పదార్థాలు పెడుతూ వాడు మలమూత్రాలు విడిచిపెడుతూ ఉంటే, ఆహా మా అబ్బాయి మలం మూత్రం బంగారం అనుకుంటూ ఆనందం పొందడం తండ్రికి ఆనందం, పిల్లలు పెద్దయ్యాక పెళ్లి చేయటం అదొక ఆనందం, ఆ తర్వాత మనవలు వచ్చాక ఈ మనవల మీద వ్యామోహం పెంచుకుని చచ్చిపోయేటప్పుడు వాడినే తలుచుకుని మళ్ళీ వాడి కడుపునే పుట్టడం ఇంకో ఆనందం. ఏమైనా నాకు మోక్షం వద్దండి, నాకు మాత్రం ఈ పిల్లలే కావాలండి అన్నట్టు. ఒరే హీ ఎంత కర్మరా, హాయిగా నాతో వచ్చి తీర్థయాత్రలు చేసి పురాణం వినరా అంటే నరకం పాలవుతానంటో, సర్లే అని ఈయనేం చేశాడు, తన మంత్రమహిమతో ఒక పండును సృష్టించి, ఈ పండు నీకు ఇస్తున్నాను, ఇది నీ భార్య చేత తినిపిస్తే పండు లాంటి కొడుకు పుడతాడు, కానీ నేను ముందే చెప్పాను నీకు యోగం లేదు, ఆ కొడుకు వల్ల నీకు నరకం వస్తుంది జాగ్రత్త అన్నట్ట. ఈయన వినిపించుకోకుండా పోన్లండి ఎవడోవాడు పుట్టాడు కదా అనుకుని ఆ పండు తీసుకొచ్చి భార్యని పిలిచి ఏమే విలారా అన్నట్ట. ఏమండి అంది ఆవిడ, మన తపస్సు ఫలించింది, ఇదిగో ఫలం, ఈ పండుని సన్యాసి గారు ఇచ్చారు, ఈ పండు రేపు పొద్దున్నే స్నానం చేసి హాయిగా దేవుడి దగ్గర పెట్టి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి తిను, తింటే మన కొడుకు పుడతాడు, ఇక మనకు వంశాభివృద్ధి అన్నట్ట. ఈవిడ అలాగేనండి అంది. యగాదిగా చూసింది భర్తని, ఆయన అలా వెళ్ళగానే ఆ పండు బీరువాలో పెట్టుకుని ఆ పూటంతా ఇక నిద్ర పట్టుకెలా కూర్చుందిట. ఈ దరిద్ర పొగుడు హాయిగా పిల్లలు లేకుండా టీవీ సీరియల్స్ చూసుకుంటూ బతుకుతున్న నాకు మళ్ళీ ఇంత కష్టం తెచ్చిపెట్టాడు, ఇప్పుడు పండు పట్టుకొచ్చాడు, ఈ పండు తింటాననుకో నాకు గర్భం వస్తుంది, గర్భవతులకి నానా బాధలు ఉంటాయట, వేవిళ్ళు బాధ, తిండి తినలేరు, నెయ్యి చూస్తే వాంతి వస్తుందంటారు, నూనె చూస్తే వాంతి వస్తుందంటారు, కచ్చికలు తింటారట, ఏవో నానా బాధలు పడతారట, పోని వేవిళ్ళ బాధ పక్కన పెడదాం, రేపు పొద్దున్న పిల్లాడు పుట్టేటప్పుడు ఆ శిశువు అడ్డం తిరిగితే చచ్చిపోతామేమో, ఆ తర్వాత ఎంత బాధ వస్తుందో ఏమిటో, ఆ తర్వాత మళ్ళీ బాల్యంతరాలుగా పచ్చాలు, తర్వాత అందం కూడా పోతుంది, పాలిస్తే స్తన సౌందర్యం పోతుంది, నడుమిలా ఉబ్బిపోతుందిట, అమ్మో ముడతలు పడతాయట, ఇన్ని రకాల ఆలోచనలు నేను చెప్పలా, ఇదంతా కూడా వ్యాసుడు రాసింది చెప్తున్నాను నేను, నాకేం తెలిసి ఇవన్నీ వ్యాసుడు రాశాడు అక్కడ ఉన్న ఉన్నట్టుగా చెప్పాను. ఈ విధంగా వ్యాసుడు ఏమన్నాడంటే అందం పోతుందేమో అని భయం, ఆవిడికి చచ్చిపోతానేమో అని భయం పట్టుకుందిట, అందుకని ఈ సంతానం లేకుండా ఎలా తప్పించుకుందామా, ఈ భర్త ఏమో పొద్దునొచ్చి పండు తిన్నావా లేదా అంటాడేమో అనుకుంటూ ఉంటే అదృష్టవశాత్తు ఆవిడకి అర్ధరాత్రి వేళ వాళ్ళ చెల్లెలు దిగింది ఇంట్లోకి. చెల్లెలు వచ్చి అక్క అక్క అంది. అక్క ఏమిటే నా బతుకే ఈ విధంగా దీనత్వంలోకి వెళ్ళిపోయింది అంది ఈవిడ. ఏమిటక్క ఇప్పటికే నాకు 12 మంది పిల్లల, మళ్ళీ 2 నెలల కడుపుట అంది ఈవిడ. నీకు పిల్లలు లేరు, నువ్వు సుఖంగా ఉన్నావు, నాకు మళ్ళీ 12వ సారి కడుపు వచ్చింది అనగానే ఈవిడ తెల్లబోయి తలుపేసేసి, చెల్లి నాకు కూడా కష్టం వచ్చింది, మా ఆయన పండు అట్టుకొచ్చాడు, ఆ పండు తింటే నేను గర్భవతి అవుతాంట, నాకు పిల్లలు ఇష్టం లేదు, అసలు నువ్వు 12 సార్లు ఎలా గర్భవతి అయ్యావే అంటే ఏం చేయనే, మరి నీకేమో 1000 ఎకరాల పొలం ఉందా, బంగారం ఉందా, మా ఆయనేమో దరిద్రుడు, యాయివారంతో బతుకుతున్నాడు, యాయివారం చేసుకునే వాళ్ళకి 12 మంది పిల్లలు, డబ్బున్న వాళ్ళకి పిల్లలు లేరు. అది కాదు కానీ అక్క నాకు మంచి ఆలోచన వచ్చింది, చావు తెలివితేటలు నాకు ఉన్నాయందిట. ఏమిటి అంది ఈ అక్కగారు. మరేం లేదు, నువ్వు పండు తినకు, తిన్నానని అబద్ధమాడి, వెంటనే గర్భం ధరించాను పండు మహిమను, 8వ నెల అంటాడు మీ ఆయన, నాకు 2వ నెల కదా, నీకు 2వ నెల అని అబద్ధవాడే. ఆ తర్వాత నేనేం చేస్తానంటే, ఏమంటే అక్కగారికి లేకలేక కడుపు వచ్చింది కదండి, ఇక్కడ పురుడు వసుకుంటే ప్రమాదం కదండి, నాతో తీసుకుపోతానని చెబుతాను, ఆయన పిల్లలు పుడితే చాలనుకుంటున్నాడు కనుక ఏం చెబితేది వింటాడు, నిన్ను నాతో పట్టుకుపోతాను, నా దగ్గర నువ్వు నెలకోసారి కార్ డ్రై, నాకు ఈ 3వ నెల వచ్చింది, 4వ నెల వచ్చింది, కజ్జికాయలు పంపండి, అవి పంపండి, నన్ను నువ్వు మాత్రం హాయిగా తిని పడుకో, నీ బదులు ఈ గర్భం నేను ఎలాగో మోస్తాను, పిల్లాడు పుట్టగానే నా పిల్లాడిని నీకు ఇచ్చేస్తాను, ఒకడన్నా నాకు పెంట విరగడవుతుంది. కానీ దీనికి బదులుగా మా ఆయనకు 100 ఎకరాలు ఇప్పించమే మీ ఆయనకి చెప్పంటే, 100 ఏమిటి బాబు, ఎంతైనా ఇస్తాను, ముందు నాకు ఈ పురుడు బాధ లేకుండా చేస్తే చాలు, మరి పండు ఏం చేద్దాం అనగానే, ఆ దొడ్లో ఆవు ఉందిగా, ఆవుకు పెట్టేయి, చక్కగా గోశాల ఒకటి స్థాపించారు హరిగారు, అందులో నల్ల ఆవు ఉందిగా దానికి పెట్టేయి అనగానే అమ్మ అనుకున్నదట. పొద్దుటి రహస్యంగా ఆవుకి దొడ్లో ఉన్న ఆవుకి పెట్టేసింది. పెట్టి భర్తతో ఏమంది, ఏమండి మీరు చెప్పినట్లే ఆ పండుని మన మందిరంలోకి తీసుకెళ్ళా, పూజామందిరంలో దీపారాధన చేసి అలా దేవుడికి నివేదన చేసి తిన్నానండి, అదేంటో తినగానే గుళుక్కు గుళుక్క నోట్లోంచి ఏదో శబ్దం వస్తోంది, వేవిళ్ళు అంటారేమో, వెంటనే గర్భం ధరించాను, ఎంత మహిమో పండుకందిట, ఈయన ఆనందపడిపోయి సన్యాసి ఆయన వాట్లా ఆయన ఇచ్చిన పండు అన్నట్ట. సరే ఈ చెల్లెలు గారు, బావా ఇవిడ లేకలేక పురుడు వసుకుంటోంది, ఇలాంటప్పుడు ఇక్కడ ఉంటే ప్రమాదం, మా ఊరు తీసుకుపోయి పురుడు వేసి పంపుతాను, నువ్వు మాత్రం రాకందిట, అలాగే చేయి మరదలా, నువ్వు ఆ పని చేసావంటే మీ ఆయనకి 100 ఎకరాలు ఇస్తానన్నట్ట. అమ్మ బాబు అనుకుంది ఇవిడ, ఆ 100 ఎకరాలు ముందే రాసిచ్చేయని 100 ఎకరాలు రాయించుకుని ఓ 4-5 కేజీలు బంగారం పుచ్చుకుని వెళ్ళింది. నా భార్యని జాగ్రత్తగా చూసి పురుడు పోసి పంపాలి కానీ ప్రతి నెల నీకు ఎంత డబ్బు కావాలండి అంత బంగారం పంపుతానన్నాడు ఈయన. ఆవిడికి డబ్బు కావాలి, ఈవిడికి పురుడు రాకుండా ఉండాలి, ఈయనకి పిల్లాడు కావాలి. ఈ మొత్తం మీద అక్క చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంటికి చేరారు చెల్లెలు గారింటికి. ఈ నెల నెల భార్య గారు దుందులి, ఏమండోయ్ కడుపులో పిల్లాడు కాలుతో తన్నుతున్నాడు అండం, కడుపు లేదు కాలు లేదు, కానీ కడుపులో కాలుతో తంతున్నాడండి, నాకు స్పర్శ తెలుస్తోందండి, మా చెల్లెలు కజ్జికాయలు చేసిందండి, ఇంకేమో మైసూర్ బజ్జీ చేసిందండి, మంచి నేతి మైసూర్ భాగం చేసిందని చెబుతుంటే ఈయన పొంగిపోయి ఆహాహా మా ఆవిడ్ని మా మరదలు ఎంత బాగా చూస్తోందో, అందుకే మంచి మరదలు ఉండాలి, పెళ్లి చేసుకునే ముందు తన భార్యకి చెల్లెలు ఉందో లేదో చూసుకుని చేసుకోవాలనుకున్నాడు పాప ఈయన. ఈలోపు ఏం జరిగింది, ఈ దొడ్లో ఉన్న ఆవుకి పండు పెట్టారుగా, ఆవు గర్భం ధరించింది. సరిగ్గా అక్కడ దుందులి నాకు కొడుకు పుట్టాడని కార్డు రాసింది. సరిగ్గా అదే సమయానికి దొడ్లో ఉన్న ఆవుకి కుర్రాడు పుట్టాట, మగపిల్లాడు. ఆవుకి దూడలు పుడతాయి కదా, కానీ దూడ పుట్టకుండా ఈ పండు ప్రభావంతో ఓ మంచి తెల్లగా మెరిసిపోతున్న నల్ల ఆవుకి తెల్ల కుర్రాడు పుట్టాడు. చిత్రం చెప్పమంటారా, వాడి శరీరం అంతా మానవ శరీరం, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులు వచ్చేటి వాడికి, ఆవు కడుపులోంచి రావడం వల్ల. వెంటనే ఈయన ఏం చేశాడు, ఆవు చెవులతో పుట్టిన వీడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. అందుకే ఈ కథకి గోకర్ణోపాఖ్యానం అని పేరు, గోకర్ణుడు అని పేరు పెట్టాట. అదే సమయానికి తన భార్య దగ్గర నుంచి కౌరు వచ్చింది, ఏమంటే చెల్లెలు కొడుకు పుట్టాడు నిజానికి, చెల్లెలు కొడుకు పుడితే నాకే కొడుకు పుట్టాడండి అంది. వెంటనే ఈయన తన భార్య పేరు మీదుగా వాడికి దుందుకారుడు అని పేరెట్టాడు. నిజానికి దుందుకారుడు అంటే చక్కని కంఠస్వరం కలవాడు, దుందుభి ఒక మధ్యల ఎలా మోగుతుందో అలాంటి కంఠముతో వేదమును పఠించువాడు అని పేరెట్టాట. ఆ తర్వాత కుర్రాడిని తీసుకొచ్చింది. ఆ కుర్రాడు తన కొడుకు అనుకుని ఈ ఆవు పుట్టినటువంటి వాడు ఎలాగో ఆవుకు పుట్టాడు దొడ్లో అని వీణ్ణి తన కొడుకు కింద భావించి ఇద్దరిని అన్నదమ్ముల కింద చేర్చి వాళ్ళిద్దరికీ ఉపనయనాది సంస్కారాలన్నీ చేశాడు, పెంచాడు. ఇంకా అక్కడి నుంచి మొదలైందటి వీడికి 8 ఏళ్ళు వచ్చాయి. గోవుకి పుట్టిన గోకర్ణుడు అద్భుతంగా చదువుకున్నాడు, 2 ఏళ్లలో మహాపండితుడయ్యాడు. ఈ దుందుకారుడు అన్నాడే దుందులు తెచ్చుకున్నటువంటి చెల్లెలు కొడుకు, వాడు తాగుబోతయ్యాడు, వ్యసనపురుడయ్యాడు. 8 ఏళ్ల నుంచే వ్యసనాలట. 8 ఏళ్లకు దొడ్లోకి వెళ్ళి పేకాట మొదలెట్టాడు. దౌర్భాగ్యుడు వాడు. కొంతమంది భలే ఉంటారండి, అసలు 3వ సంవత్సరంలో పేకలు ముచ్చుకున్న వాళ్ళు ఉన్నారు తెలుసా. అన్నప్రాసనకి కత్తి పెన్ను పేక పెడతారా, అందులో పేక ముక్క పుచ్చుకున్న మహానుభావుడు ఉన్నాడు, వాడేవాడు మరి శకుని, అలా పుట్టినవాడు శకుని అలాగే పుచ్చుకున్నట్టు చిన్నప్పుడు. సరే ఇక్కడి నుంచి ఈ తండ్రి గారికి నరకం చూపించాడు. 16 ఏళ్లు రాగానే ఈ కుర్రవాడు చేస్తున్న పాపపు పనులు, వేశ్యలతో తిరగడం, తాగుడు తాగడం తండ్రిని చితక్కొట్టేసేవాట. కొడుకు అనుకుని వాడిని ఏం అనలేకపోయేవాడు. ఇలా ఉండగా ఈ దెబ్బలు తట్టుకోలేక ఓ రోజున, ఒరే నాయన గోకర్ణ, వాడు సొంత కొడుకు, నువ్వు ఆవు కొడుకువి, ఇద్దరిని సమానంగా చూశాను, నువ్వు జ్ఞాని అయ్యావు, వాడు అజ్ఞానయ్యాడు, తాగుతున్నాడు, తందనాలు ఆడుతున్నాడు, డబ్బు తగలెడుతున్నాడు, వాడు అమ్మని తంతున్నాడు, నన్ను తంతున్నాడు, ఇంక వీడు కొట్టే దెబ్బలు తట్టుకోలేక చచ్చిపోతానేమోరా, నాకు సన్యాసి చెప్పనే చెప్పాడు, నీకు కొడుకులు పుడితే సుఖం ఉండదన్నాడు, వినకుండా నేను లేనిపోని తంటా తెచ్చుకున్నాను, వీడి చేతిలో చావడం కంటే ఇంకేదన్నా మంచి మార్గం ఉంటే చెప్పరా అంటే, నాన్న ఈ తమ్ముడితో నువ్వు పడలేవు, అమ్మ ఎలాగో మూర్ఖురాలు ఎవరి మాట విందు, నువ్వు నాతో వస్తే తీర్థయాత్రలకు పట్టుకుపోతాను, సెప్టెంబర్10వ నాతో పాటు నైమిశారణ్యం వచ్చాయన్నట్ట. అనగానే సరే పాపం తండ్రి గారు కొడుకుతో పాటు నైమిశారణ్యం పోయాడు తీర్థయాత్రలకి. తీర్థయాత్రలు చేస్తూ 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 అక్కడే చచ్చిపోయాడు. చచ్చిపోగానే గయలో పిండ ప్రదానం చేశాట గోకర్ణుడు. ఇక ఇక్కడ ఉన్న తండ్రి వెళ్ళిపోయాడు కదా, మొత్తం వేశ్యల్ని ఇంట్లోకి తీసుకొచ్చేసాడు వీడిసారి. ఆ ఊళ్ళో ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైన పేట ఒకటి ఉందిలేండి, పూర్వం మంగళగిరి దగ్గర అక్కడ మెట్ల దగ్గర ఉండే పేట, ఆ పేట అంతా ఇందులో పట్టుకొచ్చేసాట. మొత్తం పట్టుకొచ్చి ఇంట్లో పెట్టి మకాం పెట్టాడు. భయంకరం అన్నమాట, ఈ తల్లిని చితక్కొట్టడం, డబ్బులు లాక్కోవడం. ఒకరోజు అన్నాడు, మనకి 8 బీరువాలు ఉన్నాయి, ఆ 8 బీరువాల్లోనూ 1000 నగలు ఉన్నాయి, ఆ నగలు తీసిస్తావా, సాయంత్రం లోపు నువ్వు బతుకుతావు, లేదా సాయంకాలం బతికొండగానే నిప్పుల్లో కాల్చి చంపేస్తానన్నట్ట. ఈవిడికి భయం వేసింది, ఇంక వీడు చంపేస్తాడు, కాల్చి చంపేస్తాడు బతికొండగా అనుకుని దొడ్లో ఉన్న నూతిలో దూకి ఆత్మహత్య చేసుకుని తట్టుకోలేక. భర్తకి చేసిన అపచారానికి పండుని అన్యాయం చేయటం వల్ల బంగారం లాంటి కొడుక్కు దూరమై చివరికి దుర్మరణం పాలైపోయింది. అంటే అంత భయపెట్టాడు వాడు, వాడు దెబ్బలు తట్టుకోవడం కంటే ఒక్కసారి చచ్చిపోతే మంచిది అనుకుని నూతిలో దూకి చచ్చిపోయింది. ఇంటికి వచ్చి చూడగానే ఈ వేశ్యలు అన్నారు, నువ్వు అలా వెళ్ళగానే మీ అమ్మందులో దూకి తెచ్చిందనగానే అమ్మయ్య పేడా పోయాని ఆ బీరువాల తాళాలన్నీ పీకి ఎంత డబ్బు సంపాదించాడు ఆ ఆత్మదేవుడు. అందుకని ఆత్మదేవుడు సంపాదించిన బంగారం అంతా తగలేసాడు. తాగుళ్ళకి తందనాలకి ఎలా పోయిందో అలా పోయింది, ఆ వేశ్యలు ఇంట్లో ఉంటే డబ్బు ఏం మిగులుతుందండి, మొత్తం క్షవరం అయిపోయిందిట. ఇప్పుడు వీడేం చేశాడిక, వీళ్ళని పోషించాలి కదా, అందుకని రోజు దొంగతనాలు మొదలెట్టాడు. రాత్రి అవగానే మూతికి అడ్డంగా గొడ్డ కట్టుకుని వెడుతున్నటువంటి బాటలో వెళ్ళేటటువంటి బాటసారులు దోచుకోవడం మొదలెట్టాడు. ఓసారి ఒక పెళ్లి గుంపును దోచుకున్నట్ట. ఇది రాజుగారికి తెలిసింది. ఎవడో దొంగాడు పొలిమేరలో ఉన్నాడు, వాడు అంతం చూడండి అని భటులు పంపాడు. అప్పుడు ఈ వేశ్యలకు విషయం తెలిసింది, ఈ దుర్మార్గుడు ఒక పెళ్లి గుంపును దోచుకుని ఏకంగా 2 క్వింటాల బంగారం తెచ్చాడు. ఈ బంగారం కూడా వీడు ఎక్కువ కాలం ఉంచడు, తగలేస్తాడు తాగుడికి. ఈ బంగారం మన దగ్గర ఉండగా రాజుగారి భటులు వీణ్ణి పట్టుకుంటే వీణ్ణి ఎలాగో చంపుతారు, వీడితో పాటు ఉన్నందుకు మనల్ని కూడా చంపుతారు. ఎందుకంటే ఒక దుర్మార్గుడు లోకకంఠకుడితో ఉన్న ఆడవాళ్ళను కూడా తీసుకెళ్లి చెరసాల పాలు చెయ్యొచ్చని శాస్త్రం చెబుతున్నది. ఎవడో నయ్యం అనే దౌర్భాగ్యుడు తెచ్చాడు అనుకోడు, వాడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తీసుకెళ్ళడం మరి పోలీసు వాళ్ళు అలాగా. అందుకని మనకి ప్రమాదం, వీడిని వదిలించుకుని బంగారంతో ఇంకో ఊరు పోయి అక్కడ సుఖంగా బతుకుదామని ఆ రాత్రి వీడికి బాగా తాగుడు పోసి తాగించి మంచానికి తాళ్ళేసి కట్టేసి ఇనప సంకెళ్లతో కట్టేసి వీడి ఒళ్ళంతా కిరసనాయలు పోసి మామూలుది కదట అత్యంత జ్వలనశీలములైనటువంటి బాగా వెంటనే అంటుకుపోయి కర్పూర తైలం పోసేశారు. హారతి కర్పూరం పైన ఉండల కింద పెట్టి నిప్పండించారు. వీడు భగ 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 మంచానికి కట్టుబడి కాలిపోయాట. కాలిపోతున్న ప్రాణం మాత్రం పోవడంలా, బాబోయ్ బాబోయ్ అంటాడు చావడు. పాపాత్ముడు అంత తేలిగ్గా చావడండి. వాళ్ళు ఏం చేశారు, రోకళ్లతో నెత్తి మీద కొట్టారు కొట్టారు. ఎంత కొట్టినా చావడండి, వాడు కాలిపోతున్నాడు ప్రాణం మాత్రం పోదు. చివరికి వాడిని బతికొండగా నిప్పులు పోసి పోసి కొట్టి కొట్టి మంచంతో పాటు దొడ్లో ఉన్న నూతిలో పారేసి ఆ నుయ్యంతా పూడ్చి చేశారట పూర్తిగా. రెండు మూడు రోజులు అయ్యాక మా ఆయన దొంగ కదండి, ఎక్కడికో పోయాడు, ఆయన వెతుక్కు వస్తామని ఊళ్ళో వాళ్ళకి చెప్పి రాత్రి రాత్రి తాళం వేసి ఇంట్లోనే బంగారం పుచ్చుకుని పోయారు. ఈ పాపాత్ముడు తల్లిని చంపి తండ్రిని ఏడిపించి ఎన్నో దొంగతనాలు చేసి ఎందరినో చంపిన పాపం వల్ల భయంకరమైన ప్రేతమైపోయాడు, పిశాచమైపోయాడు. పిశాచమై ఆ ఇంటి చూర్లో దక్కునేవాట. వీధిలో ఎవరన్నా పెడుతూ అంటే ఈ పిశాచం హే అని అరిచేది. అరవగానే ఎవడన్నా భయపడితే గుండాకి చచ్చిపోతే అప్పుడు వాడిని పీక్కు తినేవాట. ఈ పిశాచాలు ఉన్నాయే ఈ ప్రేతాలు, పాపాలు చేసిన ప్రేతములకి చంపే శక్తి ఉండదు, ఊరికే బెదిరిస్తాయి. అవతలవాడు పిరికివాడే బెదిరితే మాత్రమే చంపగలవు, బెదరకపోతే మాత్రం ఏమీ చేయలేవు. ధైర్యవంతులు వెళ్ళినప్పుడు ఏ అంటే వీడు వణికి పారిపోయేవాట. పిరికివాడిని మాత్రం బెదిరిస్తే వాడు చస్తే పీక్కు తినేవాడు. క్రమంగా ఆ వేపు జనం రావడం మానేశారు. ఎవరన్నా వచ్చినా వీడికి భయపడ్డంలా. దాంతో వీడికి ఆహారం లేక అలమటించిపోయాట. ఈలోపు వీడు చచ్చిపోయాడు, ప్రేతం అయ్యాడని మొత్తం మీద ఊళ్ళో వాళ్ళకి అర్థమయ్యి ఆ ఇల్లుని పాడు పెట్టాడు రావడం మానేశారు. ఈ దుర్మార్గుడు చచ్చాడు, వాడే ప్రేతం అయ్యాడు, ఏడిపిస్తున్నాడు, అటు ఎందుకురా వెళ్ళడం అనవసరంగా అని వెళ్ళడం మానేయడం వల్ల ఆ ఇల్లు కూడా పాడైపోయింది. ఈ చచ్చిన వార్త దేశమంతా వ్యాపించింది. మహానుభావుడు ఆత్మదేవుడు, వాడికి ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు, చివరికి వేశ్యల చేతిలో బలవన్మరణం పాలయ్యాడు, వాడు ప్రేతమయ్యాడు అనుకుని అందరూ చెప్పుకుంటూ ఉంటే గయ దగ్గర ఉన్న గోకర్ణుడికి తెలిసింది. వెంటనే వాడు సోదరుడి పేరు చదువుకుని, ఎంత చెడ్డ సోదరుడు కదా, అందుకని మా సోదరుడు దుందుకారుడు శాశ్వత స్వర్గం పొందడానికి పిండ ప్రదానమహంకరిష్యే అని గయలో శ్రాద్ధం పెట్టాడు. పెట్టి అక్కడి నుంచి ఒకసారి ఆ ఇల్లు ఎలా ఉందో చూద్దాం, తండ్రి గారి ఇల్లు కదా, దాన్ని శుభ్రం చేసి ఊళ్ళో వాళ్ళకి డొనేషన్ ఇద్దాం అనుకుని వచ్చాట పాపం దానం చేద్దామని. వచ్చేసరికి చీకటి పడింది, అరుగు దులుపుకుని అరుగు మీద పడుకున్నాడు. ఇంటికి తలుపులకి తాళాలు వేసున్నాయి, లోపలికి వెడదామంటే పొద్దున తాళాలు పగలగొట్టాలి, ఈ లోపు ఏం చేద్దామని అరుగు మీదే పడుకున్నాడు అరుగు దులుపుకుని. అర్ధరాత్రి వేళ ఆ ఇంటి చూరులోంచి ఈ దుందుకారుడు అని పిశాచ రూపంలో వచ్చాట. ఈయన మహాత్ముడు, ఏం భయపడలా, కాసేపు గొర్రెగా, కాసేపు మేకగా, కాసేపు భయంకరమైన కొరివి దయ్యంలాగా, అగ్ని జ్వాలలాగా మారి బెదిరించడం మొదలెట్టాడు. అంతా చూసినా వీడెవడో దుర్మరణం పాలైన దుష్టుడని గ్రహించి కమండలంలో నీళ్లు తీసుకుని వాసుదేవ అని మీద జల్లాడు. జల్లగానే ఆ పిశాచానికి నోరొచ్చింది. ఓ పిశాచమా, ఎవరో నువ్వు, ఎందుకు ఈ మా ఇంటి చూరు పుచ్చుకుని నన్ను బెదిరిస్తావంటే, నేను తమ్ముడు నేను అన్నట్ట. వీడు తెల్లబోయాడు, నేను అంటే దుందుకారుండి అన్నట్ట. అయ్యో అన్నయ్య, నువ్వా, నువ్వు చచ్చిపోతే నీ పేరు మీదగా గయలో పిండ ప్రదానం చేశాను కదా, గయలో పిండ ప్రదానం చేసినా ఇంకా నీకు ప్రేతత్వం నుంచి విముక్తి రాలేదా అన్నట్ట. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, గయా శ్రాద్ధశతే నాపి ప్రేతత్వం విముంచితే. 100 సార్లు, ఒకసారి కాదు, గయలో 100 సార్లు నా పేరు మీదుగా పిండ ప్రదానం చేసినా నా పాపములకు విముక్తి లేదు, నేను ప్రేతంగా ఉంటాను, నాకు ప్రేతత్వ విముక్తి లేదన్నట్ట. నీ కర్మ అయితే గయలో ఒకసారి పిండం పెడితే ఎంత నీచుడికైనా స్వర్గం రావాలి, 100 సార్లు పిండం పెట్టినా నీకు విముక్తి లేదంటే ఇంక నిన్ను విముక్తుని చేయలేనన్నట్ట. అలాంటే అలాగా, నువ్వు మహాత్ముడివి, జ్ఞానివి, నా పాపాలన్నీ నీకు తెలుసు, నేను తల్లిని తండ్రిని అందరినీ చంపాను, ఎంతోమంది ఆడవాళ్ళని చంపాను, పద్మాకర్ గారు లాంటి పండితుల్ని చంపాను, వాళ్ళ చేతులకు ఉన్న కంకణాలు దోచుకున్నాను, అలాంటి దుర్మార్గుణ్ణి నాకు నువ్వు తప్ప మరెవరూ విముక్తి కలిగించలేరు, రేపు ఏదో రకంగా నీ శాస్త్ర పరిజ్ఞానంతో నాకు మోక్షం ఇయ్యంటే సరే రేపు చూస్తాను, ఈ పూటకి విశ్రాంతి తీసుకో అని మర్నాడు ఇంటి తలుపులు పగలగొట్టించి స్వస్తి పుణ్యాహవచనంతో అంతా శుభ్రం చేయించి ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ పిలిచి జరిగింది చెప్పి మా సోదరుడు ప్రేతత్వం నుంచి విముక్తి పొందాలంటే ఏం చేస్తే బాగుంటుందని అడిగట. అందరూ అన్నారు, ఒకళ్ళు నవగ్రహ ప్రదక్షిణ అన్నారు, ఒకళ్ళు యజ్ఞం అన్నారు, ఒకళ్ళు ఇంకేదో అన్నారు, ఇలా రకరకాలు చెప్పారు, ఒకళ్ళు గుడి కట్టించమన్నారు. ఎన్ని చేసినా ప్రేతత్వం నుంచి వాడికి విముక్తి కలగదు, వాడు అన్ని పాపాలు చేశాడు కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం వాణ్ణి వీణ్ణి అడగడం ఎందుకు అనుకుని ఇప్పుడే నేను సూర్యుడి దగ్గరికి వెడతా అని తన తపశక్తితో సూర్యమండలం దగ్గరికి వెళ్ళిపోయి సూర్యుడికి నమస్కరించాడు. ఆయన అందరికీ ఆది గురువు గనక, హనుమంతుడికి గురువు ఆయన. ఆయనకి నమస్కరించి మా దుర్మార్గుడికి విముక్తి ఎలా కలుగుతుందంటే భాగవతాన్ని భక్తితో 7 రోజులు పారాయణ చేయించి సంపూర్ణ భాగవతాన్ని చెప్పించు నువ్వు, వాడికి మోక్షం వస్తుందన్నట. వెంటనే తిరిగి వచ్చాడు ఆయన, కలశస్థాపన చేశాడు, మహానుభావులైన వాళ్ళ చేత పారాయణ చేయించాడు. అది పారాయణ చేయించేవాడు చేస్తున్న గానాలు గానాలు సాగుతూ ఉండగా ఈయన మొత్తం మీద పూర్తిగా భాగవతం చెప్పాడు. సంపూర్ణ భాగవతం, భాగవతం లాంటివి అక్కడక్కడ ఒక్కొక్క చెబితే దానికి మోక్షం రాదు, సంపూర్ణంగా చెప్పవలసింది. అందుకే సంపూర్ణ భాగవతాన్ని ఆ మహాత్ముడు చెప్పాడు. ఈ చెప్పేటప్పుడు ఏం చేశారట వీణ్ణి, ఒక వెదురు కర్రలో పెట్టారు. ఆ వెదురు కర్రలో ఒక్కొక్క కడుపు ఒక్కొక్క కడుపు తప్పున 7 కడుపులు ఉన్నాయి. ఆ 7 కడుపుల్లో ఉన్న వెదురు కర్రలోకి వీణ్ణి ఆవాహన చేశారు. మనమంటే 40 రోజులు అదృష్టవశాత్తు చెప్పుకుంటున్నాం, కానీ మరి ఆయనకి అన్ని రోజులు ఉండే అవకాశం లేదట. అందుకని 7 రోజుల్లో ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పారాయణ చేస్తున్న వాళ్ళు చేస్తూ ఉంటే ఈయన మొత్తం కచ్చెప్పు పోయట. సాధారణంగా భాగవత సప్తాహాలు చేసేవాళ్ళు పొద్దున్న 3 గంటలు సాయంత్రం 3 గంటలు మేము రోజు 6 గంటలు చెబుతాం ఎక్కడన్నా, కానీ 7 గంటలు కాదు. ఉదయం నుంచి సూర్యాస్తమయం, సంధ్యా సమయంలో సంధ్యావందనం చేయటం, మళ్ళీ కచ్చెప్పడం, మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ ఆ 7 రోజులు అక్కడే కూర్చున్నారు. అన్ని పనులు అక్కడే, భోజనాలు అక్కడే, స్నానాలు అక్కడే. వాళ్ళు పురాణం వింటున్నారు, ఈ ప్రేతం పురాణం విన్నది. మొదటి రోజు పురాణం అవగానే ఈ 7 కడుపులతో ఉన్న వెదురు కర్రలో ఒక కడుపు పటక్కన పగిలిపోయింది. అంటే మొదటి రోజు శ్రద్ధగా విన్నాడని అర్థం. శ్రద్ధగా వింటే ఆ కడుపు పగులుతుందని పేరు. 2వ రోజు విన్నాడు, 2వ కడుపు పగిలింది. అలా 7 రోజులు వినగానే 7వ రోజు వెదురుగడ పగిలిపోయి అందులోంచి అందమైన నీలమేఘఛాయ శరీరంతో విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అటువంటి అందమైన శరీరంతో తులసీమాలలు వేసుకుని దుందుకారుడు ప్రత్యక్షమయ్యాడు అచ్చం కృష్ణుడి లాగా. దాంతో జనాలు ఆశ్చర్యపోయారు. వైకుంఠం నుంచి విమానం వచ్చింది. ఆ విమానంలో ఈ దుందుకారుడు ఎక్కించారు. అప్పుడు దుందుకారుడు అన్నాడు, సోదరా, నీలాంటి ఉత్తముడు గురువుగా దొరకడం నా అదృష్టం. నువ్వు నా పేరు మీదుగా భాగవతం చేయించావు, సంపూర్ణ కథ చెప్పావు, ఆ కథ విన్నాను, నా పాపం పోయింది, నేను వైకుంఠానికి వెళ్ళిపోతున్నానని అందరికీ కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయాడు. భాగవతం యొక్క మహిమతో ఒక ప్రేతము వైకుంఠానికి వెళ్ళింది. ఇప్పుడు ఒక అనుమానం వచ్చింది ఎవరికి, ఈ కథ చెప్పిన గోకర్ణుడికి. ఆయన వెళ్ళిపోతున్న విష్ణుదూతలను అన్నాడు, ఇక్కడ 1000 మంది వింటున్నారు కదా, ఒక్క విమానంలో వీణ్ణే పట్టుకెళ్ళారు, ఈ 1000 మందికి విమానాలు ఏమని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారో తెలుసా, ఈ 7 రోజులు కంటి మీద కొనుకు లేకుండా వాడు ఒక్కడే శ్రద్ధగా విన్నాడు, మిగతా వాడు మధ్య మధ్యలో కుర్చీలో నిద్రపోతూ విన్నారు, అందుకే విమానాలు లేవు. నేను చెప్పింది అనుమానం ఉంటే చూడండి, అందులో కుర్చీల్లో అంటే కుర్చీలో అనపోవచ్చు కానీ అక్కడ మిగతా వాళ్ళకి ఎందుకు ఇంత శ్రద్ధ లేదో తెలుసా, వాడు ఏడుస్తున్నాడండి, నేను పాపం చేశాను అని పశ్చాత్తాపంతో ఉన్నాడు, కష్టంలో ఉండడం వల్ల శ్రద్ధగా విన్నాడు. మీరు ఎప్పుడైనా కష్టంలో ఉన్నవాడు పారాయణ చేయించుకుంటున్నప్పుడు ఉన్న శ్రద్ధ కష్టం లేనప్పుడు పారాయణ చేయించుకుంటే ఉండదు. మిగతా వాళ్ళకి ఏముంది, మనకు నరకం ఎందుకులే, మనకేం ప్రేతత్వం ఉంటుందా అని నమ్మకం అన్నమాట. అందువల్ల తక్కిన వాళ్ళంత శ్రద్ధగా వినలేదట, అందుకని వాళ్ళకి విమానాలు రాలేదనగానే అప్పుడు అర్థమయ్యి మళ్ళీ చెప్పాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా, 40 రోజుల పాటు ఈసారి సంపూర్ణ భాగవతం చెప్పాడు. ఇప్పుడు మళ్ళీ మనం అలా చెప్పుకున్నాం, 40 రోజులు ఆ రోజున గోకర్ణుడు శ్రద్ధగా చెబుతూ ఉంటే, మొదటిసారి అంటే సప్తాహం ఎందుకు చేయించాడంటే ఆ దుర్మార్గుడికి విముక్తి కోసం, 2వసారి 40 రోజులు అవగానే ఈసారి ఆ ఊళ్ళో 10,000 మంది ఉంటే అందులో 5,000 మందికి విమానాలు వచ్చాయి ఏకంగా. అంటే ఈసారి 2వసారి సంపూర్ణ భాగవతం వినడానికి ఈ 40 రోజులు 5,000 మంది వచ్చారన్నమాట. అప్పుడు ఆయన వాళ్లతో కలిసి వైకుంఠానికి వెళ్ళాడు. అక్కడ చెప్పారు, ఎంత శ్రద్ధగా వింటే అంత తొందరగా భాగవతం మనల్ని తరింపజేస్తుంది, మీరు అదృష్టవంతులు. ఈ మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, 40 రోజులు ఇక్కడ విన్నారు, వినలేని వాళ్ళకి మళ్ళీ పురాణాన్ని ఆడియో రూపంలోనో వీడియో రూపంలోనో టీటీడీ వాళ్ళు ఇస్తారు, ఇక్కడ హరిగారు ఇస్తారు. ఈసారైనా మీరు భక్తితో ఇంట్లో ఒక్క క్షణం వ్యర్థం కాకుండా ఈ 40 రోజులు వినండి, ఈ జన్మలోనే మీకు విముక్తి కలిగి తీరుతుంది. గయ్య వెళ్ళక్కర్లా, పిండ ప్రదానం చేయక్కర్లా, ఇంట్లో పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, పిల్లలు లేరని అస్సలు బెంగొద్దన్నాడు. భాగవతం విన్నవాళ్ళు పిల్లలున్నా లేకపోయినా, అసలు ఒక పిల్లలు లేకపోయినా, కర్మకాండ ఎవరూ చెయ్యలేకపోయినా, మనంతట మనం ఎక్కడైనా శరీరం విడిచిపెట్టినా, ఈ భాగవతాన్ని సంపూర్ణ భాగవతాన్ని శ్రద్ధగా ఈ చివరి నుంచి ఆ చివరి దాకా విన్నవాడు ఈ జన్మలోనే మోక్షం పొంది తీరుతాడు అని 1-2 సార్లు వేదవ్యాసుల వారు ఈ భాగవత మహిమలో చెప్పారు. అంత గొప్పది భాగవతం. భాగవతం వినేటప్పుడు అన్నం తినచ్చా, స్నానం చేసే వినాలా అని అందరూ అడుగుతారే, స్నానం చెయ్యండి, నెత్తికి స్నానం చేయాలనే బెంగక్కర్లా, ఆరోగ్యం బాగుంటే శిరస్నానం చెయ్యండి, లేకపోతే కంఠస్నానం చెయ్యండి, కానీ స్నానం మాత్రం చెయ్యాలి, గురుధ్యానం చెయ్యాలి, గురువుని భగవంతుణ్ణి సమానంగా చూడాలి. పురాణం చెప్పేవాడు గురువు సాక్షాత్తు కృష్ణస్వరూపుడు, ఆ తర్వాత కృష్ణుడిని తలుచుకుని వినాలి. వినేటప్పుడు మీ ఓపికను బట్టి ఉపవాసం ఉండాలని కూడా చెప్పలా. నోపవాసంతు కర్తవ్యం, ఉపవాసం ఉండద్దన్నాడు. అసలు భోజనంతు వరం మన్యే కథాశ్రవణ కారకం, కథ వినడానికి ఉపవాసంతో కూర్చుంటే కళ్ళు తిరుగుతాయి అనుకోండి, అప్పుడు వాడేం వింటాడు? అందుకని స్వయముగా వేదవ్యాసుల వారు భోజనంతు వరం మన్యే తిండి తిని వినండి అన్నాడు ఆయన. పారాయణ కూడా తిండి తిని చెయ్యండి, కాకపోతే మలమూత్రాదులు ఎక్కువ రాకుండా స్వల్పంగా తినండి, హాయిగా తినండి అన్నాడు. శ్రద్ధాశక్తులతో భాగవతం విని అందరూ కైవల్యం పొందాలని కోరుకుంటూ 40 రోజుల కార్యక్రమం చూస్తూ ఉండగా దైవానుగ్రహంతో సంపూర్ణమయ్యింది. ఈ కథని మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని మళ్ళీ మళ్ళీ విని తరించండి.